ప్రియమైన ఆత్మబంధువులారా, ఈరోజున గీతా జయంతి. గంగానదిలో స్నానం చేసిన వాడికి అన్ని నదుల్లో చేసినంత పుణ్యం వచ్చేస్తుంది. అలాగే ఒక భగవద్గీతను చదివితే అన్ని శాస్త్రాలు చదవటం వల్ల ఎటువంటి ఫలితం వస్తుందో, ఒక్క భగవద్గీత చదవటం వల్ల అటువంటి ఫలితం వస్తుందని పెద్దలు చెప్పారు. అయితే ఈ భగవద్గీత నీతి ఉన్నవాడికి అర్థం అవుతుంది, చదివిన నీతి లేని వాడికి అర్థం కాదు. నీతి గీత రాత అంటే ఎవరికైతే నీతి ఉందో వాడికి గీత చదివితే ఆ గీత తన హృదయాన్ని ఆ నీతి ఉన్నవాడికి ఇస్తుంది. నీతి ఉన్నవాడికి గీత ఎప్పుడైతే అర్థమైందో వాడే వాడి రాత చెరిగిపోతున్నట్టు. లౌకికంత భగవద్గీత అర్థం కాదు. కొంతమంది లౌకిక మనుషులు ఉంటారు, ఇక ప్రతి మాట లౌక్యంగా మాట్లాడతారు, కానీ వాళ్ళ హృదయం మనకెవరు, మన హృదయం వాళ్ళు పుచ్చుకోరు. భగవద్గీత కూడా లౌకిక దృష్టి చదివితే మీకు అర్థం కాదు, మీ తలకాయ గోన్ వేసి కొట్టుకునే మీకు అర్థం కాదు. నీతి ఉండాలి. ఆ నీతి ఉన్నప్పుడు ఆ భగవద్గీత తన హృదయాన్ని మనకిస్తుంది. నీతి ఉంటే గీత అర్థమవుతుంది, గీత అర్థమైతే రాత చెరిగిపోతుందని. రాత అంటే బ్రహ్మదేవుడు మన ముఖం మీద ఏదైతే రాశాడు, అంటే ఏ ప్రారంభ కర్మ అయితే మనకుందో ఆ ప్రారంభ కర్మను కూడా తొలగించే శక్తి భగవద్గీత పొందాలి. ప్రారంభ కర్మ అంతా ఎప్పుడైతే సమగ్రంగా నశించిందో అప్పుడు పునర్జన్మలు లేని స్థితికి నువ్వు ఎదుగుతావు, పరమపదం పొందుతావు. నాశనము లేని, క్షయము లేని, వినాశనము లేని శాశ్వతమైన పదవిని పొందుతావు అన్నాడు స్వామివారు, వాసుదేవ స్వామివారు. మన శరీరాలు ఇప్పుడు కాలంలో కనిపిస్తున్నాయి, కొంతకాలంలో ఈ శరీరాన్ని అయిపోతాయి. ఈ శరీరాలు ఏమి కొంతకాలం, కొంత పూర్వం లేదు, కొంతకాలం తర్వాత ఉండవు, ఏదో కొంతకాలం ఇలా తిరుగుతున్నాయి ఈ శరీరాలు, తర్వాత పోతాయి. మళ్ళీ కొత్త శరీరాలు వచ్చినాయి, కొంతకాలం తిరిగితే పోతాయి. రాకపోకలు లేని పరమ పదవులు పొందుతావు నీ గీత అర్థమైతే అన్నాడు ఆ స్వామివారు. నా ఇల్లు ఏంటంటే భగవద్గీత నా ఇల్లు అన్నాడు. నేను ఎక్కడ ఉంటానంటే భగవద్గీతలో ఉంటాను, నా ఇల్లు ఏంటంటే భగవద్గీత అన్నాడు. వాసుదేవ స్వామివారు అంటే వాసుదేవుడు అంటే అంతటా వ్యాపించిన వాడని, అంతటా వ్యాపించిన వాడు వాసుదేవుడు. అంతటా ఏది వ్యాపించింది? ఆత్మ వ్యాపించింది. అంటే ఆత్మ చెప్పిన శాస్త్రం భగవద్గీత. ఎవరు జీవుడు చెప్పింది కాదు, అహంకారంతో చెప్పింది కాదు, ఏదో పబ్లిసిటీ కోసమో, గొప్పల కోసమో, ఊరేగింపుల కోసమో చెప్పింది కాదు, సన్మానాలు చేయించుకోవడం కోసం చెప్పినటువంటి కాదు, లేకపోతే ఏ న్యూస్ పేపర్నో దృష్టిలో పెట్టుకుని చెప్పిన శాస్త్రం కాదు. వాసుదేవస్వామి అంటే అంతటా వ్యాపించిన వాడు, అంతటా వ్యాపించింది పరబ్రహ్మనే, ఆ పరబ్రహ్మనే శరీరం ధరించి చెప్పిన శాస్త్రం భగవద్గీత. ఈ భగవద్గీతలో వేదముల యొక్క సారం అంతా ఉంది. మాకు సంస్కృతం రాదు, మాకు పెద్ద చదువులు లేవని మీరు బాధపడక్కర్లేదు. ఈ భగవద్గీత మీ దగ్గర ఉంటే అన్ని పుస్తకాలు, అన్ని వేదాలు, మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని శాస్త్రాలు మీ జేబులో ఉన్నట్టే. ఈ భగవద్గీతని మీరు అనుదినము పారాయణము చెయ్యాలి. అది మనకు అర్థమైనట్టుగా కనిపిస్తుంది, కానీ అర్థం కాదు. ఏదో ఒకసారి చదివేసి ఒక పక్కన పెట్టే బుక్ కాదు. జీవితం పొడిగిన అంటే మనం హృదయపూర్వకంగా దాన్ని అధ్యయనం చేస్తుంటే తన హృదయాన్ని కొంచెం కొంచెం మనకి ఇస్తుంది భగవద్గీత గ్రంథ రాజ్యం. తిలక్ గారు ఏమన్నారంటే పుస్తకాలకు రాజు భగవద్గీత అన్నారు. భగవద్గీతలో అనవసరమైన మాటలు ఏం చెప్పలేదు. జీవుడు బాగుపడటానికి, ఆ చైతన్య స్థాయి పెరగటానికి, భగవంతుని హృదయంలో భగవంతుని యొక్క స్వరూపాన్ని ఎలా పొందాలో మనం, ఆ దైనందిన జీవితంలో జీవుడు ఎలా జీవించాలో, సదాచారాన్ని విడిచిపెట్టకుండా, సహృదయాన్ని విడిచిపెట్టకుండా ఎలా జీవించాలో దైనందిన జీవితంలో అడుగడిక్కి మాట మాటకి బోధించుకుంటూ ఇచ్చాడు స్వామివారు జీవుడికి. సదాచారం విడిచిపెట్టొద్దన్నాడు. మీ దేహ ప్రారంభాన్ని బట్టి ఒకసారి మీకు మంచి ఎదురవుతుంది, ఒకసారి చెడు ఎదురవుతుంది. మంచి వచ్చినప్పుడు సుఖంగా ఉన్నాం అనుకుంటున్నారు, చెడు వచ్చినప్పుడు దుఃఖపడుతున్నామని అనిపిస్తుంది. అది కాదు, పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా సదాచారాన్ని సాధనని విడిచిపెట్టొద్దన్నారు స్వామివారు, వాసుదేవ స్వామివారు. నిధి చదవండి, చదువు రాని వారు కూడా ఈ పుస్తకానికి ఒక నమస్కారం పెట్టుకున్నా సరిపోతుంది. ఒకవేళ మీకు చదువు రాదనుకోండి, ఇలా మీలో ఎవరికైనా పుస్తకానికి అక్కడ పెట్టి మీరు కృష్ణుడికి ఎలాగైతే పూజ చేస్తున్నారో, రాముడికి ఏ విధంగా అయితే పూజ చేస్తున్నారో, అదే విధంగా పుస్తకానికి కూడా పూజ చేయండి. మీకు పుణ్యం వస్తుంది, ఉత్తమ లోకాలు పొందుతారు. మీకు చదువు రాకపోలేదని కంగారు పడకండి, ఆ పుస్తకాన్ని ఎదురుగుండా పెట్టుకుని పువ్వులతోటి పూజ చేయండి. మీకు ఉత్తమ స్థితి కలుగుతుంది, ఉత్తమ గతి కలుగుతుంది. అంటే పుస్తకానికి కూడా అటువంటి వైభవం ఉంది. స్వామివారి ముఖంలోంచి వచ్చినటువంటి గ్రంథం. ఎక్కడో అరణ్యంలో కూర్చుని కావి స్నానం చేసి కాఫీ పుచ్చుకుని కాలక్షేపం కౌరుల కింద చెప్పినటువంటి గ్రంథం కాదు. యుద్ధ గుమ్మలో ఇంకొక 5 నిమిషాల్లో మనకు ప్రాణాలు ఉంటాయో ఉండవనేటువంటి ఆ మధ్యలో చెప్పినటువంటి గ్రంథం ఇది. ఇది మనకి ఇక్కడ కుక్క దొరికితే అంటే ఇక్కడ ఉపన్యాసం ఆగిపోతుంది, ఏంటి రోజన అనుకుంటాం. కానీ యుద్ధ భూమిలో భగవంతుడు కాబట్టి ఆయనకి చెప్పడం సాధ్యమైంది, కానీ సామాన్య మానవుడికి శాస్త్రం సాధ్యం కాదు. ఆయన స్వయంగా భగవంతుడు కాబట్టి ఆయనకు సాధ్యమైంది. జ్ఞానంలో కూడా జ్ఞానం సమానమైన దేహ ప్రారంభంలో తేడా ఉంటుంది. రాముడి యొక్క దేహ ప్రారంభం వేరు, రాముడు జ్ఞానే. కృష్ణుడి యొక్క దేహ ప్రారంభం వేరు, కృష్ణుడు జ్ఞానే. శుకుడి యొక్క దేహ ప్రారంభం వేరు, శుకుడు కూడా జ్ఞానే. వామదేవుడు కూడా జ్ఞానే, వామదేవుడు ప్రారంభం వేరు. భీష్ముడు కూడా మహాజ్ఞాని, కానీ ఆయన రాత ఏంటంటే కౌరవుడు పక్క నుండి యుద్ధం చేయవలసి వచ్చింది, అధర్మ పక్షంలో ఉన్నాడు. మనం అనుకుంటాం ఏంటి భీష్ముడంతట మహాజ్ఞాని, భీష్ముడంతట మహాజ్ఞాని కౌరవుల పక్షంలో ఉన్నాడు ఏంటి అనుకుంటాం. రాతది ఆ దేహ ప్రారంభం. ఇప్పుడు ఈ కృష్ణుడు రమణుడు వీళ్ళు కింద నుంచి పైకి వెళ్ళిన వాళ్ళు కాదు, పైనుంచి కిందకు వచ్చిన వాళ్ళు, అధికారిక గురువుడు వాళ్ళు. అంటే వాళ్ళు ఇప్పుడు జ్ఞాననిష్టమని ఉంటారు, లోకం యొక్క క్షేమం కోసం, లోకాన్ని అనుగ్రహించడం కోసం వాళ్ళు ఎప్పుడైనా దేహాన్ని ధరించి, మనకు దేహం ధరించినట్టు మన కళ్ళకు ఉరికేలా కనిపిస్తారు. నాడు అన్నాడు నాకు అన్ని విద్యలు వచ్చును, నాకు రాని విద్య అంటూ లేదు, కానీ దుఃఖంలోంచి నేను ఇంతవరకు బయటపడలేకపోయాను, మోహంలోంచి బయటపడలేకపోయాను అని నారదుడు సనత్కుమారుని అడిగితే అప్పుడు ఆత్మవిద్యను బోధించాడు. ఆయన ప్రతి జన్మలోనే ఆత్మజ్ఞానం గురించి, ఆత్మవిద్య గురించే బోధించుకుంటూ వచ్చాడు. సనత్కుమారుడిగా ఉన్నప్పుడు, రమణ మహర్షిగా ఉన్నప్పుడు కూడా ఆత్మవిద్యను గురించే బోధించాడు. అంటే ఎన్ని విద్యలు నీకు వచ్చినప్పటికీ ఆత్మవిద్యం లేకపోతే దుఃఖ సముద్రంలోంచి బయటపడలేమని సనత్కుమారుడు చెప్పాడు. ఊరికే పొడిపొడి మాటల వల్ల జ్ఞానం రాదు, ఆహార శుద్ధి ఉండాలి. ఆహార శుద్ధి వల్ల ఇంద్రియ శుద్ధి వస్తుంది. మీ ఇంద్రియాలు శుద్ధిపడతాయి ఆహార శుద్ధి ఉంటే. ఇంద్రియ శుద్ధి వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలిగితే జ్ఞాననిష్ట కలుగుతుంది. జ్ఞాననిష్ట కలిగిన తర్వాత నీకు బ్రహ్మస్వరూపం వ్యక్తమవుతుంది అన్నాడు సనత్కుమారుడు. ఊరికే పొడిపొడి కబుర్ల వల్ల తెలియదు, వస్తువు నీ హృదయంలో ఉన్నప్పటికీ కలశ్యపం కబుర్ల వల్ల తెలియదు. ముందు పునాది ఆహార శుద్ధి, తర్వాత ఇంద్రియ శుద్ధి, తర్వాత చిత్తశుద్ధి, చిత్తశుద్ధి తర్వాత జ్ఞాననిష్ట, చిత్తశుద్ధి తర్వాత జ్ఞాననిష్ట, జ్ఞాననిష్ట తర్వాత బ్రహ్మము నీకు వ్యక్తం అవుతుంది. అంటే నువ్వు జ్ఞానములో ఉండగా బ్రహ్మానుభవం పొందటం కోసం నీలో ఏ బలహీనతలు అయితే ఉన్నాయో ఆ బలహీనతలన్నీ జ్ఞాననిష్టలో నశిస్తా. ఆహార శుద్ధి, ఇంద్రియ శుద్ధి, చిత్తశుద్ధి, జ్ఞాననిష్ట, జ్ఞాననిష్ట తర్వాత బ్రహ్మము నీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది. అంటే ఎవరైతే మనం కృష్ణుడు అనుకుంటున్నామో, ఎవరైతే వాసుదేవుడు అనుకుంటున్నామో, నీకు జ్ఞాననిష్ట కలిగిన తర్వాత ఆ వాసుదేవుడే నీకు స్వరూపంగా వ్యక్తమవుతాడు అన్నాడు సనత్కుమారుడు నారదుడికి బోధిస్తూ. భగవద్గీత పారాయణ గ్రంథం, ఇది ఉపదేశ గ్రంథం. తర్వాత ఉపదేశం మీరు అర్థం చేసుకుని ఆచరిస్తే మీకు అనుభవం కలుగుతుంది. భగవద్గీతను చదవాలి, అర్థం చేసుకోవాలి, ఆచరించాలి. ఆచరిస్తే, అనుష్ఠానం చేస్తే వస్తువు భగవంతుడు ఏ విషయం గురించి ప్రతిపాదించాడో అది మీకు అనుభవంలోకి వస్తుంది. ఇది గీత యొక్క వైభవం. ఈ ప్రపంచంలో రెండు మిశ్రమే, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. నువ్వు మంచిని చూడు, చెడుని చూడటం మానేయి అంటున్నారు స్వామివారు. నీకు సీ గుడ్ బీ గుడ్ డూ గుడ్ అంటున్నారు. మంచి చూడు, మంచిగా ఉండు, మంచి చెయ్యి అని భగవద్గీతలో చెప్పింది. అంటే సీ గుడ్ బీ గుడ్ డూ గుడ్ అని, అంటే మంచి చూడు, మంచిగా ఉండు, మంచి చేయడానికి ప్రయత్నం చెయ్యి. మంచి చెడు కూడా ఉంటుంది, చెడుని చూడకు. ఏం చేయాలంటే ఈ చెడు ఎంతకు పెట్టారంటే లోకంలో చెడ్డవాళ్ళు కూడా ఏదో చూడటానికి ఉండాలి. చెడ్డవాళ్ళు చెడుని చూస్తూ ఉంటారు, మంచివాళ్ళు మంచిని చూస్తూ ఉంటారు. ఇక బాగా అర్థం చేసుకో, నువ్వు కనుక మంచిని చూడటం నేర్చుకుంటే నీ మనస్సు మంచి అవుతుంది. నువ్వు మంచిని చోట నేర్చుకుంటే నీ మనస్సు మంచి అవుతుంది. నీ మనస్సు మంచిగా ఉన్నప్పుడు నీకు నిర్మలత్వం వస్తుంది. కానీ నీకు మనస్సు మంచిగా లేనప్పుడు నీకు నిర్మలత్వం రాదు, నిశ్చలత్వం రాదు, నీకు మోహం నశించదు. మోహం నశించబోతే జీవన్ముక్తి సుఖము నీకు తెలియదు అంటున్నారు స్వామివారు. నువ్వు మంచిని చోట ముందు నేర్చుకో. లోకంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచిని చోట ఒకటే నేర్చుకో. నేర్చుకుంటే నీ మనసుకు మంచితనం వస్తుంది, అప్పుడు నీకు నిర్మలత్వం వస్తుంది, అంటే పైట్గా ఉంటావు. ఎప్పుడైతే నిశ్చలత్వం వస్తుందో అప్పుడు నీకు మోహం నశిస్తుంది. అప్పుడు నీకు ఎప్పుడైతే మోహం నశించిందో జీవన్ముక్తి స్థితి కలుగుతుంది. అంటే జీవించండగానే జీవన్ముక్తి తాలూకు సుఖం నీకు అనుభవంలోకి వస్తుంది అంటున్నారు స్వామివారు. ప్రసాదే సర్వ దుఃఖానాం హాని రస్యోపజాయితే ప్రసన్న చేతచోషాసు బుద్ధి పర్యవతిష్టతే. ఈ స్థితప్రజ్ఞ లక్షణాల్లో స్వామివారు చెబుతున్నారు. స్థితప్రజ్ఞ లక్షణాల్లో ఈ ఒక శ్లోకం. స్థితప్రజ్ఞుడన్నా గుణాతీతుడన్నా జ్ఞానికి సంబంధించినటువంటి విషయం. అంటే జ్ఞాని ఎలా ఉంటాడు, స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు అని మనం చూడాలంటే సుఖదేవుణ్ణి రమణ మహర్షిని వాళ్ళని చూడొచ్చు. సోదర మహర్షిగారు ఒక విషయం మీరు మనస్సులో పెట్టుకున్నాడు. సైన్స్ ఎంత గొప్పదైనా మా మానవ జాతిని అనుగ్రహించలేదు. సైన్స్ చాలా గొప్పదని కూడా అనుకోని మాట వేసుకుని, కానీ మనిషిని అనుగ్రహించలేదు. కానీ మనకి ఒక గొప్ప ఉంటే సరిపోదు, అనుగ్రహించే శక్తి కూడా వాడికి ఉండాలి. అది ఒక స్థితప్రజ్ఞులకి, ఒక జ్ఞానికి, ఒక బ్రహ్మానుభవం పొందిన వాడికి ఎదట వాళ్ళని అనుగ్రహించే శక్తి వస్తుంది. కానీ కేవలం కబుర్లు కాకరకాయలతో సరిపెట్టేవాడికి ఎదట వాళ్ళని అనుగ్రహించే శక్తి కలగదు. లోపల ఎవరికైతే బ్రాహ్మణ స్థితి కలిగిందో, బ్రహ్మానుభవం కలిగిందో, ఎవరికైతే జ్ఞాన సర్వంతిలో ఎవరైతే ప్రవహిస్తున్నాడో, ఎవరైతే చైతన్య స్థాయి, ఎవరైతే ఈశ్వరు యొక్క స్వరూపాన్ని పొంది ఉన్నాడో, చైతన్య స్థితిలో ఎవరైతే అగ్రస్థానంలో ఉన్నాడో, వారు లోకాన్ని అనుగ్రహించగలడు. కానీ కేవలం మాటల వల్ల కాదు, సైన్స్ గొప్పదే. సైన్స్ కూడా మానవ జాతికి అవసరమే. అంత మాత్రం చేసి సైన్స్ ఏ మనిషిని అనుగ్రహించలేదు, ఏ మనిషిని ఒక్క మనిషిని కూడా జ్ఞానిగా తయారు చేయలేదు. పరాన భేదం లేకుండా మొత్తం జీవకుడిని అనుగ్రహించగల శక్తి ఉన్నవాడు స్థితప్రజ్ఞుడు, వాడే గుణాతీతుడు. ఈ మధ్యన అరుణాచలంలో ఆ దొరల సమక్షంలో మేము కొంతసేపు కూర్చుని వాళ్ళం. అందులో దొరల్లో ఒక అమ్మాయి, ఒక అమ్మగారు ఉన్నారు. అమ్మగారి పేరు గోపిక. అమ్మగారి పేరేం పేరు అంటే మన ఇండియా వచ్చి అమ్మ ఆ పేరు పెట్టుకున్నారు. పూర్వం వాళ్ళు అమెరికా, అరుణాచలంలో 20 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఆమె పేరు గోపిక. గోపిక అని ఇటువంటి పేర్లు అక్కడ ఉండవు. ఎక్కడ అమెరికాలో ఇటువంటి పేరు ఉండవు. మరి గోపికని ఎందుకు పేరు పెట్టుకున్నావు నేను అని రహస్యంగా అడిగాను. నీకు అర్థమవుతుంది, రహస్యంగా అడిగా నువ్వు గోపిక అనే పేరు ఎందుకు పెట్టుకున్నావు? నువ్వు చాలా పేర్లు ఉన్నాయి కదా, భక్తి మార్గంలో కూడా చాలా పేర్లు ఉన్నాయి కదా, మరి గోపిక అని ఎందుకు పెట్టుకున్నావు అని అడిగాను. బృందావనంలో కృష్ణుని గోపికలు ప్రేమించారు, గోపికలు ప్రేమించారు. అమ్మగారు నాకు చెప్పింది ఏంటంటే, వాళ్ళు మన కల్చర్ని ఎలా అర్థం చేసుకున్నారో చూడండి. వాళ్ళు అమెరికా వాళ్ళు అవటానికి మన కల్చర్ని ఎలా అర్థం చేసుకున్నారంటే, కృష్ణుడికి అనేక మంది భక్తులు ఉన్నారు, కానీ గోపికలకి ఉత్తమ భక్తి, ఉదాత్త భక్తి, అగ్రశ్రేణి భక్తి అంది ఆవిడ. అంటే మేము అలా అనుకోవటం లేదు, గోపికలకి ఉత్తమ భక్తిని ఎలా చెప్పగలుగుతున్నావు? మాకేదో రమణ మహర్షి గురించి 4 మాటలు తెలుసు, కానీ ఈ కృష్ణుల భక్తి గురించి మాకు అంత తెలియదు అని నేను ఆ గోపికని అడిగాను. అయితే ఆ గోపిక ఏమని చెప్పిందంటే, కృష్ణుడి మీద వాళ్ళకి ప్రేమ ఉంది గోపికలకి. ఇహలోక సంబంధించిన వాంఛ కానీ, పరలోక సంబంధించిన వాంఛ కానీ, కామ ప్రవృత్తి కానీ వాళ్ళ హృదయంలో లేదు. అంచేది ఉత్తమ భక్తి అంత. అంటే కృష్ణుడి మీద భక్తి ఉంది, ఈ లోకానికి సంబంధించిన కోరికలు కృష్ణుడి ద్వారా పొందాలని వాళ్ళకి లేదు. లేకపోతే శరీరం మరణించిన తర్వాత మన గోలోకంలోకి తీసుకెళ్ళండి, వైకుంఠంలోకి తీసుకెళ్ళండి, మన కృష్ణుని వాళ్ళు ఏం అడగటం లేదు. వాళ్ళకి మోక్షం కూడా అక్కర్లేదు. వాళ్ళకి ఆ కృష్ణుడు ఒక పరమాత్మైంది భక్తి. ఏమంటే వాళ్ళకి కామవాంఛ లేదు. కామవాంఛ అంటే ఏ రకమైన కోరిక కృష్ణుని దగ్గర నుంచి పొందాలని వాళ్ళు కోరుకోవటం లేదు. అంటే అకారణ భక్తి. ఏం భక్తి అది? అకారణ భక్తి, కోరిక లేని భక్తి, వాంఛ లేని భక్తి. కృష్ణుని దగ్గర నుంచి వాళ్ళు భౌతికంగా కానీ పారమార్థికంగా కానీ ఏమి వాంఛ, చివరికి మోక్షం కూడా వాళ్ళు వాంఛించలేదు. ప్రేమ ప్రేమ కోసమే, భక్తి భక్తి కోసమే, భక్తి ఎంతకంటే భక్తి కోసమే, ప్రేమ ఎంతకంటే ప్రేమ కోసమే. అటువంటి ఉదాత్తమైన భక్తిని కృష్ణుడి పట్ల స్వామివారి పట్ల ప్రదర్శించాడు. అంచేత గోపికని పేరు పెట్టుకున్నాను అందావుడు. ప్రసాదే సర్వదుఃఖానాం ఆమె రస్యోపజాయితే ప్రసన్న చేతసోషాషు బుద్ధి పరియోతిష్టతే. ప్రసాదం సర్వదుఃఖానం అంటే నీకు ముందు ప్రసాదం కలగాలి, అంటే చిత్త నైర్మల్యం కలవాలి, చిత్త నిర్మలత్వం కలగాలి, మనస్సు శాంతిస్థితి కలగాలి. అంటే అసలు మనలో ముందు అసలు మనలో మంచితనం ఉంటే ఎవరి వాళ్ళు ఉన్న మంచితనం మనకు అర్థమవుతుంది. మనలో జ్ఞానం ఏదైనా ఉంటే ఎవరి వాళ్ళు ఉన్న జ్ఞానం ఏంటో మనకు అర్థమవుతుంది. మనకు విషయాల మీద హృదయం ఉంటే ఎదుటి వాడు హృదయం ఎటువంటిదో మనం పట్టి చూడొచ్చు. అంతేకాని మనకి జ్ఞానం లేనప్పుడు ఎదుటి మనిషిలో జ్ఞానం ఉన్నా అది మనకు గోచరం కాదు. నీకు ముందు మనస్సు నిర్మలత్వం కావాలి, మనస్సు చల్లబడాలి, మనస్సు నిర్మలంగా ఉండాలి, అంతఃకరణం బాగుండాలి, అవి దోషాలు ఉండకూడదు. ఒక మనిషికి ఏ కారణం వల్ల దుఃఖం వస్తున్నప్పటికీ లోపల అజ్ఞానం ఉన్నట్టు గుర్తు. ఇది బాగా జ్ఞాపకం ఉంచుకోండి. జ్ఞానం వల్ల శాంతి కలుగుతుంది, అజ్ఞానం వల్ల అశాంతి కలుగుతుంది. ఏ మానవుడికి ఏ కారణం వల్ల దుఃఖం వచ్చినా లోపల వాడికి అజ్ఞానం ఉన్నట్టు గుర్తు. మీరు డిక్షనరీలు తిరగేసుకోక్కర్లేదు, రెఫరెన్స్ బుక్స్ అక్కర్లేదు. ప్రతి దుఃఖం కూడా అజ్ఞానంలోంచే వస్తుంది. స్త్రీకి మంచి భర్త దొరికితే మేము మంచి అదృష్టవంతులని కొంతమంది అనుకుంటారు, అలాగే పురుషుడికి మంచి భార్య దొరికితే కొంతమంది అదృష్టవంతులని అనుకుంటారు, బాగా చదువున్నా ధనం ఉన్నా మీ అదృష్టవంతులని వాళ్ళు కూడా అనుకుంటారు. కానీ వీళ్ళు కాదు నిజమైన అదృష్టవంతులు. శాంతచిత్తం గల వాళ్ళు అదృష్టవంతులు అన్నాడు డాక్టర్ రాధాకృష్ణ పండితుడు. అంటే నీకు అనుకూలమైన భర్తలు ఉన్నా లేకపోయినా, నీకు ధనం ఉన్నా నీకు ధనం లేకపోయినా, నీకు చదువు ఉన్నా నీకు చదువు లేకపోయినా, సర్వకార్య సర్వవస్తువులో ఎవడ మనస్సు శాంతంగా ఉంటుందో, నిర్మలంగా ఉంటుందో, నిశ్చలంగా ఉంటుందో వాడి సృష్టిలో అదృష్టవంతుడని మై సెర్చ్ ఫర్ ట్రూత్ అనే గ్రంథంలో రాధాకృష్ణ పండితుడు చెప్పాడు. ఎవడి మనసు అయితే నిర్మలంగా ఉందో, ఎవడి ఇంద్రియాలకైతే నిగ్రహం ఉందో, వాడి బుద్ధి మాత్రమే వాడి ప్రజ్ఞ మాత్రమే బ్రహ్మము ఎందు నిలబడి ఉంటుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. నాకు నా మనస్సు నిలబట్టం లేదండి, దేవుడు ఎందు నిలబట్టం లేదండి, భగవంతుడి ఎందు నిలబట్టం లేదంటే అలా నిలబడదంటున్నారు స్వాములు వారు. ఇంచదంటే అసలు నీకు భగవంతుడి ఎందు భక్తి కలగాలంటే ముందు భక్తులతో స్నేహం చేస్తే భగవంతుడి ఎందు భక్తి కలుగుతుంది. నాకు సరాసరి భగవంతుడి మీద భక్తి కలగటం లేదనుకోండి, సరాసరి నాకు భగవంతుడి మీద భక్తి కలగకపోతే కనీసం భక్తులైనా భక్తులతో స్నేహం చేస్తే భగవంతుడి మీద భక్తి కలుగుతుంది. అంటే మీ గురించి చదవటం లేదు, భక్తి లేని వాళ్ళ గురించి చెబుతున్నాను ఈ విషయం. మీరందరూ భక్తులే. అంటే ముందు మీకు సరాసరిగా మీరు భగవంతుడిని పట్టుకోలేకపోతే భక్తుల్ని ఆశ్రయిస్తే ఓ భక్తుల ద్వారా మీరు భగవంతుడిని పొందవచ్చు. ముందు ఆచార్య అనుగ్రహం పొందమన్నారు రామానుజులు. ముందు గురువు యొక్క అనుగ్రహాన్ని పొందండి, ఆచార్యుడి అనుగ్రహాన్ని పొందండి, ఆచార్యుడు దేవుడి యొక్క బొగ్గల పొడిసి మిమ్మల్ని ఆయన స్వరూపాన్ని మీకు ఇప్పిస్తాడు అన్నారు. అయితే ఆచార్యులు అంటే ఎవరు అన్నారు? ఎవరు హృదయం ద్వారా దివ్యశక్తి, ఆ దైవశక్తి, ఆ డివైన్ పవర్, ఎవరు హృదయం ద్వారా నదిలో నీరు ఎలా ప్రవహిస్తుందో అలా ఎవరు హృదయం ద్వారా దివ్యశక్తి ప్రవహిస్తుందో వాడు ఎవడైనా, వాడు ఏ కులస్త్రైనా వాడు ఆచార్యుడే అన్నారు. ఆచార్యుడే ఆచార్యుంటే ఎవరి మొక్క మీద ఆచార్యుడిని రాసి ఉండదు. ఎవరు హృదయం ద్వారా ఆ భగవంతుడి యొక్క శక్తి, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం, ఆ భగవంతుడి యొక్క దయ, ఆ కంపాషన్, ఆ మెరిసి ఎవడు హృదయం ద్వారా ప్రవహిస్తుందో వాడు ఆచార్యుడు అన్నారు. పర్యోతిష్టతే అంటే నువ్వు నీ అక్కడ స్థిరంగా ఉండాలంటే, అంటే బ్రహ్మస్వరూపమైన శుభ్రంగా శీఘ్రంగా సుస్థి స్థిరంగా నిశ్చలంగా శీఘ్రంగా వేగంగా బ్రహ్మస్వరూపం ఎందు ఆ బ్రహ్మము ఎందు నీ మనస్సు అక్కడ నిలబడాలంటే, భగవంతుడు ఎందు నీ మనస్సు అక్కడ నిలబడాలంటే నీ మనస్సుకు ముందు సమాధానం కుదరాలి. నీ మనస్సుకు సమాధానం కుదరాలి, ఇష్టం భగవంతుడు ఎందు ఇష్టం కుదరాలి, ప్రేమ కుదరాలి, భక్తి కుదరాలి. ఇవన్నీ కుదిరితే శీఘ్రంగా వేగంగా వెంటనే నీ మనస్సు బ్రహ్మము ఎందు స్థిరపడుతుందంటున్నారు స్వాములు వారు.
వాసుదేవ స్వాములు ఏమంటున్నారంటే వేగంగా శీఘ్రంగా శీఘ్రం శీఘ్రం అంటారు. శీఘ్రం అంటే వేగంగా ఆల్సిన ఈ జన్మలోనే ఈ కాపవనంలో ఉండగానే మళ్ళీ కొత్త జన్మలు వద్దు, కొత్త శరీరాలు వద్దు, కొత్త శవాల్లోకి మీరు వెళ్ళక్కర్లేదు. మీకు అర్థమవుతుంది. ఇక ఈ లోపల మీకంటే ఎవరైనా సాధన బాగా చేసుకుంటా అంటే, మీకంటే చైతన్య స్థాయిలో ఎవరైనా పెద్దగా ఉంటే, మీలో ఎవరికైనా భక్తి ఎక్కువగా ఉంటే వాళ్ళని చూసి అసూయ పడొద్దు అన్నారు వాసుదేవ స్వాముల వారు. అంటే వాళ్ళు పూర్వజన్మల్లో చాలా కృషి చేసుకొచ్చేసారు వాళ్ళు. అయ్యో వాళ్ళు పూర్వజన్మల్లో కృషి చేసుకొచ్చారు కాబట్టి వాళ్ళు భక్తి మార్గంలో ఆ స్థాయిలో ఉన్నారు. అలాగే మనం కూడా కృషి చేసి వాళ్ళ స్థాయికి మనం ఎదగాలని అనుకోండి, కానీ అంటే మనం అసూయ పడొద్దు అన్నారు. మీకు అర్థమవుతుంది. అసూయ పట్టడం మనస్సుకు మాలిన్యం వస్తుంది, మనస్సు పాడైపోతుంది. ఎవడైతే అసూయ పడుతున్నదో వాడికి అధోగతి, కానీ పురోగతి లేదు. బ్రహ్మములో నీ మనస్సు స్థిరంగా ఉండాలంటే ఎప్పుడు నీ మనస్సు స్థిరంగా ఉంటుంది? నీ మనస్సుకు కుదిరి ఏర్పడినప్పుడు, నీ మనస్సుకు నెమ్మది ఏర్పడినప్పుడు, నీ మనస్సుకి నిర్మలత్వం కలిగినప్పుడు, అంతఃకరణ శుద్ధి. అంతఃకరణం, అంతఃకరణం అంటే లోపడున్న కరణం. కరణం అంటే మనసో కరణాలు కాదు, కరణం అంటే ఏదో అంతఃకరణం. అంతః అంటే లోపల, కరణం అంటే పనిముట్టు. మనకి బయట ఉన్న పనిముట్టు శరీరం, లోపలున్న పనిముట్టు మనస్సు. నీ బయట ఉన్న పనిముట్టు నీ శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటున్నావో, లోపలున్న అంతఃకరణం, లోపలున్న పనిముట్టు నీ మనస్సును కూడా అంత శుచిగా శుభ్రంగా ఉంచుకుంటే అది శీఘ్రంగా వెళ్ళి బ్రహ్మములో పడిపోతుంది అంటున్నారు స్వాములు వారు చెబుతున్నారు. ఒకసారి రమణ మహర్షి గారి దగ్గరకు ఒక భక్తుడు వచ్చాడు. వచ్చి ఏమన్నాడంటే, నేను వచ్చాను అన్నాడు. అంటే భగవాన్ ఏమన్నారంటే, ఆ నేను ఎక్కడి నుంచి వస్తాందో అక్కడికి వెళ్ళిపోయి నువ్వు ఉండు, అదే తపస్సు, అదే జ్ఞానం, అదే మోక్షం అన్నారు స్వాముల వారు. విచిత్రులు ఉన్న అందాలు చూడండి, కళ్ళు ఉన్న వాళ్ళందరూ చూడండి, చెవులు ఉన్న వాళ్ళందరూ వినండి. నీ మనస్సును మూసేసుకుంటే నేనేం చెప్పలేను. బింది మామూలుగా పెడితే వర్షం పడుతుంది, కానీ బిందులో బిందిని తొలగేసి పెడితే ఎన్ని దిక్కులు వర్షం కురుస్తుంది, ఒక్క చుక్క కూడా అలా పడదు. అలా నీ మనస్సును ఓపెన్ చేసి ఉంచితే, నీ హృదయాన్ని ఓపెన్ చేసి ఉంటే సహృదయంతో మీరు ఇంతే అక్కడ ఇంకుతుంది, కానీ లేకపోతే ఏమి ఒక్క చుక్క కూడా అక్కడ పడదు. అందాలు చూడండి, ఆ టీచింగ్లో ఉన్న అందాలు చూడండి. అంటే నాలుగు వేదాలు సారాన్ని ఒక్క మొక్కలో చెవటం, అది అనుగ్రహ స్వరూపం. అది అనుగ్రహించేవాడికి సాధ్యం కానీ పొడుగు మాటలు చెప్పేవాడికి సాధ్యం కాదు. అది ఏమన్నాడంటే, నేను వచ్చాను అన్నాడు. నేను వచ్చానంటే ఆ నేను ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోయి నువ్వు అక్కడే ఉండు. నువ్వు జ్ఞానం అయిపోతావు, స్థితప్రజ్ఞలు అయిపోతావు, గుణాతీతులు అయిపోతావు. నీకు జీవన్ముక్తులు ఏ సుఖాన్ని పొందుతున్నాడో ఆ సుఖాన్ని కూడా నువ్వు పొందుతావయ్యా అన్నాడు. అంటే నీ శరీరం ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికి వెళ్ళమని కాదు. మీరు బాగా అర్థం చేసుకుని, నీ శరీరం ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికి వెళ్ళడం మనం కాదు, నేను వచ్చాను అన్నాడు. ఆ నేను ఎక్కడి నుంచి వస్తానో అక్కడ ఉండిపోను. అక్కడ ఉండిపోతే నీకు వైభవం, ఆత్మ యొక్క వైభవం నీకు తెలుస్తుంది, ఆత్మశక్తి నీకు తెలుస్తుంది, ఆత్మశాంతి నీకు తెలుస్తుంది, తానేగా వచ్చి నిన్ను వరిస్తుంది. నేను వచ్చాను అన్నాడు. నేను వచ్చానంటే నేను ఎక్కడి నుంచి వచ్చిందో నువ్వు వెళ్ళిపోయి అక్కడ ఉండు, నువ్వు జ్ఞానం అయిపోతావు. అంటే వేదముల సారం, నాలుగు వేదముల సారం ఒక్క ముక్కలో ఎంత అందంగా చెప్పారో చూడండి. అంటే మనం గ్రహించే శక్తి లేనప్పుడు మనం గ్రహించలేము, గ్రహించే శక్తి లేనప్పుడు మనం గ్రహించలేము. అయ్యా అటువంటి సద్బుద్ధి, అటువంటి సహృదయాన్ని మనకి ఇమ్మని దేవుణ్ణి ప్రార్థించాలి. అవకాశాన్ని విడిచిపెట్టకూడదు, వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టకూడదు. అవకాశం రాకపోతే మనకు అర్హత ఉన్నా పొందలేము, వస్తువుని పొందలేము. అవకాశం రావాలి, అవకాశం వచ్చినప్పుడు మనం పట్టుకోవాలి. దేహం యొక్క ప్రారంభ కర్మను బట్టి అప్స్ వస్తూ ఉంటాయి, డౌన్స్ వస్తూ ఉంటాయి, అనుకూల పరిస్థితులు వస్తాయి, ప్రతికూల పరిస్థితులు వస్తాయి. ఇవన్నీ దేహానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ. అయితే వీటిని చూసి నువ్వు కంగారు పడకు. నిర్మల సర్వకాల సర్వావస్థల్లో అంటే నీ మనస్సును కనుక నువ్వు శాంతంగా శాంతచిత్తం కనుక అది కలిగి ఉంటే, ఇంద్రియాలని ఇంద్రియ నిగ్రహం మనస్సులో శాంతి కనుక ఉంటే, నీకు ఇంద్రియ శుద్ధి కనుక ఉంటే, అదే సాంగకుమారుడు చెప్పినట్టు ఆహార శుద్ధి, ఇంద్రియ శుద్ధి, మరి చిత్తశుద్ధి ఉంటే అప్పుడు నీకు జననిష్ట కలుగుతుంది. అప్పుడు ఈ మనస్సు దగ్గర స్వాములు వారి వాసుదేవ స్వామి శీఘ్రంగా ఆ వేగంగా తొందర తొందరగా వెళ్ళి బ్రహ్మలో స్థిరపడిపోతుంది, ఇక్కడే నువ్వు జీవన్ముక్తులు అయిపోతావు అంటున్నారు. ఇక్కడ చచ్చిపోయిన తర్వాత ఇంకా మనకు ప్రయాణాలు ఉండు. మీకు అర్థమవుతుంది. అంటే మనకు జీవలక్షణాలు ఉంటే మనం శరీరం చచ్చిపోయిన తర్వాత ప్రయాణాలు చేస్తాం, ప్రయాణాలు చేస్తాం. అంటే నీకు నైతిక శక్తి అంటుందో, ధార్మిక శక్తి అంటుందో, ఆధ్యాత్మిక శక్తి అంటుందో, చచ్చిపోయిన తర్వాత ఈ భూమి మీద చూపించమన్నాడు కృష్ణస్వామి. ఇప్పుడు చచ్చిన తర్వాత కాదురా నువ్వు చేసేది, నీకున్న నైతిక శక్తి ఉంటే నైతిక శక్తి, నీకున్న ధార్మిక శక్తి ఉంటే ధార్మిక శక్తి, నీకున్న ఆధ్యాత్మిక శక్తి ఉంటే ఆధ్యాత్మికది, నీ చైతన్య స్థాయి ఎంత ఉందో నువ్వు టెస్ట్ చేసుకుంది, భూమి మీద నువ్వు పరీక్ష చేసుకోవాలి. చచ్చిన తర్వాత నువ్వు చేసేది ఏమి లేదు, చచ్చిన తర్వాత నువ్వు చేసేది ఏమి, నీ ప్రారంభాన్ని బట్టి మంచి లోకాలకు చెడు లోకాలకు ప్రయాణం వెళ్ళిపోతావు. నీ టెస్టింగ్ గ్రౌండ్ ఏంటంటే భూమి మీదే. నీకు నైతిక శక్తి ఉంటే నైతిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి ఉంటే ఆధ్యాత్మిక శక్తి, ఈ భూమి మీద నీ టెస్ట్ నువ్వు టెస్ట్ గురవ్వాలి. కానీ చచ్చిన తర్వాత నువ్వు చేసేది ఏమి లేదు, నీ దేహ ప్రారంభాన్ని బట్టి నువ్వు ఏదో లోకానికి ప్రయాణం వెళ్ళిపోతావు. మళ్ళీ ఆ ప్రారంభం ఖర్చు అయిన తర్వాత వచ్చి ఈ భూమి మీద పడతావు. కానీ నీకున్న శక్తి ఎంతవరకు ఉందో, నీకున్న అర్హత ఎంతవరకు ఉందో, నీకున్న యోగ్యత ఎంతవరకు ఉందో, నువ్వెంతవరకు ఈ సబ్జెక్ట్లో డెలివర్ అయ్యావో అది ఈ భూమి మీద తేల్చుకోవాల్సిందే. కానీ చచ్చిన తర్వాత తేల్చుకోలేదు కాదంటే నేను చెప్పటం లేదు, స్వామివారు చెబుతున్నారు. మేము మంచి వాళ్ళం, మేము బుద్ధిమంతులం మీరు అనుకుంటున్నారు అనుకో, మీ బుద్ధి ఎంతవరకు ఉందో, మీ మంచితనం ఎంతవరకు ఉంది, ఈ భూమి మీద తేరాలి అది. కొంతమంది అంటూ ఉంటారు మాకేమి లోటు లేదండి, పొట్టకే బట్టకే లోటు లేదని చెబుతూ ఉంటారు కొంతమంది. జీవిత లక్ష్యం అది కాదు, కేవలం పొట్టకున్నంత మాత్రం చేత ఏదో శవానికి నాలుగు గుడ్డల చుక్కలు చుట్టబెట్టినంత మాత్రం చేత మన జీవిత ధన్యాన్ని చేరినట్టు కాదు. పొట్టా బట్ట అవసరమే, పొట్టా బట్ట అవసరమే, జీవిత లక్ష్యం మటుకు పొట్టా బట్ట కాదు. మీకు అర్థమవుతుందా, జీవిత లక్ష్యం ఏంటంటే బ్రహ్మ భగవంతుల్లో మన ఐక్యం కావటమే జీవిత యొక్క ధన్యం. కృష్ణుడు ఏమైనా చెప్పాడంటే ద్వేషం ఎంత చెడ్డో రాగం కూడా అంతే చెడ్డ అన్నాడు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే రాగాన్ని చూసి ప్రేమ అనుకుంటున్నారు, రాగం ప్రేమ కాదన్నాడు. రాగం వేరు ప్రేమ వేరు. రాగం వాంఛిస్తుంది, ప్రేమ వాంఛించదు. రాగం అడుగుతుంది, ప్రేమ ఏం అడగదు. రాగం వ్యాపారం చేస్తుంది, ప్రేమ వ్యాపారం చేయదు. రాగంలో లౌక్యం ఉంది, ప్రేమలో లౌక్యం ఉండదు. చాలా మంది మనుషులు ఎక్కడ ప్రమాద పడుతున్నారంటే ద్వేషం వాళ్ళకి వచ్చినప్పుడు తెలుస్తూ ఉంటుంది, కానీ రాగం వచ్చినప్పుడు ఏమనుకుంటున్నారు, అది రాగం తెలియటం ఇది ప్రేమ అనుకుంటున్నారు. ఇది రాగం వేరు ప్రేమ వేరు, ఎంటైర్లీ ఇది టూ డిఫరెంట్ థింగ్స్. ఉండే దానికి దీనికి ఏం సమాధానం, రాగం వేరు ప్రేమ వేరు. రాగం మనిషిని బంధిస్తుంది, ప్రేమ మనిషిని బంధించదు. మీరు అర్థం చేసుకోండి, ప్రేమ మన బంధం నుంచి విడుదల చేస్తుంది, మనకున్న బంధాన్ని గట్టిపరుస్తుంది. రాగం అజ్ఞానంలోంచి బంధంలోంచి మనసు యొక్క ఏకత్వం నుంచి విడుదల చేస్తుంది ప్రేమ. ఏమన్నా అజ్ఞానంలోంచి మన అజ్ఞానం వైపుకు మనల్ని నడిపిస్తుంది రాగం. వేషానికి రాగానికి మధ్య తేడా తెలుస్తుంది, కానీ రాగానికి ప్రేమకి మధ్య మనకు తేడా తెలియటం లేదు. ఆ తెలుసుకునే బుద్ధిని మనకి ఇమ్మని భగవంతుని ప్రార్థించాలి. మంచి కర్మను పూర్వజన్మలో చేసి ఉండకపోతే భగవద్గీత రోజు అధిదనం పారాయణం చేస్తున్న దాని హృదయం మనకి ఇవ్వదు. భగవద్గీత అంటే కేవలం పుస్తకం అనుకోకండి, అలా పరమాత్మ ఉన్నాడు. ఏ పని చేస్తే, పని ఎలా చేస్తే నువ్వు అజ్ఞానం నుంచి విడుదలవుతావు అలాగ చెయ్యి. మేము బాగా పని చేస్తున్నామంటే, మేము చాలా కష్టపడుతున్నామండి చిన్నప్పటి నుంచి అంటే, నువ్వు చేసే పని నేను బంధిస్తుండో నేను విడుదల చేస్తుండో తెలుసుకుని చెయ్యి అంటున్నారు. చెయ్యి తెలుసుకుని చెయ్యి స్వామివారు చెబుతున్నారు. నేను చెయ్యొద్దని చెప్పడం లేదు, పని చెయ్యొద్దని చెప్పడం లేదు, అది చేసేది ఏంటో తెలుసుకుని చెయ్యి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే భక్తులు సామర్పణానికి అలవాటు పడతారేమో అనుకుంటున్నారు కొంతమంది. సామర్పణ వల్ల భక్తి రాదు, సామర్పణానికి భక్తికి ఏమి సంబంధం లేదు, అది తెలియని వాళ్ళు మాట్లాడే మాట్లాడాయి. ఒకవేళ నువ్వు జ్ఞానం అనుకో, ఒకవేళ నువ్వు స్థితప్రజ్ఞని అనుకో, నువ్వు సోర్సులో ఈ ప్రపంచానికి ఏ వస్తువు ఆధారంగా ఉందో ఆ వస్తువే నువ్వు అయిపోయావు అనుకో, అప్పుడు కూడా నువ్వు పని విడిచిపెట్టుకోవాల్సి వస్తుంది. లోక సంగ్రహం కోసం, లోకక్షేమం కోసం నువ్వు పని చెయ్యన్నాడు స్వామివారు. నేను కష్టపడి పని చేసి సంపాదించవలసింది, ఈ భూమి మీద నాకేమీ లేదు, అయినప్పటికీ పని చేస్తున్నాను దేవకోటి కోసం, ఐడియల్ కోసం ఉన్నాడు. కృష్ణాంతర వాడు పని చేయలేదు, మేమింటికి పని చేస్తామని లోకం చెడిపోతున్నామని పని చేస్తున్నాను, కానీ పని చేసి భూమి మీద సంపాదించే వస్తువు నాకేమీ లేదు అన్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, 18 అధ్యాయాల్లో కృష్ణుడు ప్రతి అధ్యాయంలో మొరపెట్టుకున్నది ఏంటంటే, పదే పదే చెప్పింది ఏంటంటే, నువ్వు చేసే పని నేను అజ్ఞానం నుంచి విడుదల చేసేటందుకు సహకరించాలి. ఆ పని నేను నీ స్వార్థంలోంచి, నీకున్న అజ్ఞానంలోంచి విడుదల పొందడానికి నీ పని సహకరించాలి. అంతేకాని నీ అజ్ఞాన బంధం పెంచడానికి నువ్వు పని చేయకూడదు. ఏ రకంగా పని చేస్తే అజ్ఞానంలోంచి బయటకు వస్తావు, ఏ రకంగా నువ్వు పని చేస్తే దేహబుద్ధి నీకు నశిస్తుందో ఆ రకంగా పని చేయటం నేర్చుకో అన్నాడు. అది అంచేదే గత సందస్య ముక్తస్య జ్ఞానావస్థితి యోధస యజ్ఞాయచరత. స్వాముల వారు చెబుతున్నారు, యజ్ఞాయ చరస కర్మ సమగ్రం ప్రవిలియతే. గత సందస్య అంటే నువ్వు ఏ పని చేసినా ఒక్క పని చేసుకో, ఆసక్తి లేకుండా పనిచేయి, నువ్వు అనాసక్తుడిగా ఉండు. నీకు అర్థమైతే పని నిన్ను బాధ పెట్టదు, పని నిన్ను దుఃఖ పెట్టదు, ఆసక్తి మటుకు దుఃఖపడుతుంది. కొంతమంది పని చేస్తుంటారు, అస్తమాన ఫలితం గురించి ఆలోచిస్తూ ఉంటారు. నీకు అర్థమవుతుంది, అలా కాదు. నువ్వు చేసి వదిలే, వచ్చిదో వస్తుందో రాని ఏదో రాదు, వచ్చిదో వస్తుంది. డిజైర్ డస్ నాట్ గివ్ యూ స్ట్రెంగ్త్ అనేవారు ఎవరు? రమణ మహర్షి గారు అనేవారు, ఆచార్యుడు అనేవారు, రమణాచార్యుడు అనేవారు. నీకు కోరిక వల్ల శక్తి రాదు అయ్యా, నీకు కోరిక వల్ల శక్తి రాదు, దేవుడు వల్ల శక్తి వస్తుంది అనేవారు. అంటే అహంకారానికి శక్తి లేదు, అజ్ఞానానికి శక్తి లేదు, ఆత్మకి చైతన్యానికి శక్తి ఉంది, జ్ఞానానికి శక్తి ఉంది, జ్ఞానానికి శక్తి ఉంది. చైతన్యానికి వరంతో పరియం ఉంది, వరంతో పరియం ఉంది, శాపంతో పరియం ఉందన్నారు సనత్ కుమారు. అహంకారానికి మనకి ఎవరైనా పోవచ్చు, వరం ఇచ్చారనుకుని సంతోషిస్తాం, ఎవరైనా శాపం ఇస్తే దుఃఖపడతాం. అంటే వరానికి శాపానికి నీ దేహబుద్ధితో సంబంధం ఉంది, నీ అజ్ఞానంతో సంబంధం ఉంది, నీ అహంకారంతో సంబంధం ఉంది. చైతన్యానికి వరంతో సంబంధం లేదు, శాపంతో సంబంధం లేదు. ఇటు ఎబౌ 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 ఆల్ దీస్ థింగ్స్ అన్నాడు సనత్ కుమారుడు. అది శివుడికి కూడా గురువు అయిపోయాడు, శివగురువు సనత్ కుమారుడు. ఎవరున్నవాడు? దేవుడికి గురువు. ఆ వైభవం చూడండి, ఆయన యొక్క వైభవం అటువంటిది. అంటే దేవుని అనుగ్రహంలో జీవుడికి జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం యొక్క వైభవం చూసి ఆ ఇచ్చిన మళ్ళేసం, ఆ జ్ఞానం ఇచ్చిన శివుడేమో ఆ జ్ఞానాన్ని చూసి సంతోషిస్తున్నాడు. నీ అహంకారానికి శక్తి లేదు, నీ బడాయిలకి శక్తి లేదు. నీ బడాయికి శక్తి లేదు, శక్తికి చైతన్యానికి ఉంది, ఆత్మకు ఉంది. భగవంతుడు నటించు, ఆత్మ నటించు, చైతన్యాన్ని అటించు. నీకు అర్థమవుతుంది, నువ్వు జ్ఞానిని అటించు, స్థితప్రజ్ఞను అటించు, గుణాతీతుల్ని అటించు. కనీసం నీ మనస్సు, నీ మాట, నీ చేత ఒకటిగా ఉన్న నీకు శక్తి కలుగుతుంటున్నారు వాసుదేవ స్వామి వారు. దేవుడే దేవుడే అంటున్నారు, దేవుడిని పక్కన పెట్టవయ్యా. ఎవడో జ్ఞాని జ్ఞానం అంటున్నారు, జ్ఞానం కూడా తీసి పక్కన పెట్టు. అహంకారంలోంచి, నీ డాబులోంచి, నీ దర్పంలోంచి, నీ బడాయిలోంచి శక్తి రాదు. నువ్వు తినే అన్నాన్ని బట్టి, నువ్వు కట్టుకునే బట్టలను బట్టి నీకు శక్తి రాదు. కనీసం నీ మాట, నీ చేత, నీ తలంపు, నీ తలంపు, నీ మాట, నీ చేత కనీసం మూడు లోటిగా నీకు అద్భుతమైన శక్తి, వండర్ఫుల్ శక్తి నీ హృదయంలో, నీ హృదయం యొక్క లోయల్లోంచి గింటుకుంటూ బయటకు వస్తుంది అన్నారు. గత సంఘర్ష అంటే ఆసక్తి పెట్టుకోవద్దు. మహాత్మా గాంధీ గారు భగవద్గీత మీద వ్యాఖ్యానం రాశారు. ఆ పుస్తకానికి పేరు ఏం పెట్టారంటే అనాసక్తి యోగం అని పెట్టారు. ఏంటది అంటే ఆసక్తి లేకుండా ఉండటం. అంటే ఆసక్తి లేకుండా ఉంటే, ఆసక్తి లేకుండా పనిచేస్తే నీకు మోహం నశిస్తుంది అన్నారు గాంధీ గారు. నువ్వు పని చెయ్యి, పని చెయ్యి. ఎలా చేస్తావంటే ఆసక్తి లేకుండా పనిచేయు. నీకు అప్పుడు ఏం నశిస్తుంది? మోహం నశిస్తుంది. వాళ్ళు ఎప్పుడైతే నశించిందో మనస్సు యొక్క చాపల్యం ఆగిపోదు. నీకు అర్థమవుతుందో? అంటే ఆసక్తి పెట్టుకోవడం ఎక్కువ లాభం వస్తుందని అనుకోకు. ఆసక్తి పెట్టుకోకపోయినా నువ్వు చేసి, నువ్వు చేసి పోయినా ఆసక్తి లేకుండా పని చెయ్యి. నీకు ఈ లోకంలో దేహయాత్ర బాగా వెళ్ళిపోతుంది. ఆసక్తి లేకుండా నువ్వు పని చేస్తే నీకు అహంకార అహంకారం ఎంచుకొని నువ్వు బయటకు వస్తావు, అజ్ఞానిలోంచి నువ్వు బయటకు వస్తావు. అంటే నువ్వు ఆసక్తి పనికి రాదు. అంటే వచ్చిదేదో వస్తుంది, రానిదేదో రాదు. నువ్వు ఆసక్తి పట్టడం వల్ల కోరిక పెట్టుకోవడం ఎక్కువ వచ్చేది, కోరిక లేకపోవడం తక్కువ రాదు. కర్మఫలం నా చేతిలో ఉంది అర్జున, పని చేసేది నీ వంతు, కర్మఫలాన్ని ఇచ్చేది నా వంతు. కర్మఫలం నీ చేతిలో లేదు, నా చేతిలో ఉంది. నువ్వు పని చేయడానికి నువ్వు పనికి వస్తావు, నువ్వు అనుగ్రహించడానికి నేను పనికి వస్తాను. నువ్వు చేసే పని ఏదో నువ్వు చెయ్యి, నేను చేసే పని ఏదో నేను చేస్తాను. నేను చేసే పని నాకు జ్ఞాపకం చేయక్కడే పని లేదు. నువ్వు నీకు ఎప్పుడు చెయ్యాలో, ఎక్కడ చెయ్యాలో, ఎలా అనుగ్రహించాలో, ఆ టైం వచ్చినప్పుడు, ఆ కాలం వచ్చినప్పుడు, మెచ్యూరిటీ వచ్చినప్పుడు నేను అనుగ్రహిస్తాను, నా స్వరూపం నీకు ఇస్తాను, నా భావం నీకు ఇస్తాను. అంటే నువ్వు కర్మఫలం కూడా నీకు వద్దు. కర్మంగా అధికారిస్తే మా ఫలేష కథాచనం. నువ్వు కర్మ నువ్వు చెయ్యి, ఫలితం కూడా నీకు వద్దు. నువ్వు అనుకున్నా అనుకోకపోయినా నీకు వచ్చి ఏ వస్తుంది? నువ్వు కర్మఫలం దృష్టిలో లేకుండా చేస్తే, కర్మఫలాన్ని దృష్టిలో పెట్టుకోకుండా నువ్వు చేస్తే కర్మఫలం వస్తుంది, నీకు చిత్తశుద్ధి కలుగుతుంది. ఇంగ్లీష్లో కవి అన్నాడు, ఎవరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా, ఎవరు ఎవరి భక్తులైనా, కృష్ణుడి భక్తులైనా, యేసుక్రీస్తు భక్తులైనా, రాముడు భక్తులైనా, ఎవరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా ఆ చిత్తశుద్ధి అనే గేట్లోంచి మోక్షానికి వెళ్ళాలి, కానీ ఇంకో గేటు లేదు అన్నాడు. అంటే నువ్వు ఆసక్తి లేకుండా అర్జున గత సందస్య,
అంటే నువ్వు ఆసక్తి రహితుడిగా ఉండు. వచ్చిందేదో వస్తుంది, నువ్వు రానిదేదో రాని. నీకు దేహ ప్రారంభంలో ఏది ఉంటే అది వస్తుంది. ఒకవేళ నువ్వు ఏం చేస్తావంటే నీ కోరిక లేకపోతే అది రాదని అనుకోకు. కోరికకి శక్తి లేదు, శక్తి దేవుడిది. ఇంకేం చెబుతాడు, ఎంత డీటెయిల్గా సబ్జెక్ట్ చెబుతున్నాడో చూడండి స్వామివారు. ఎంతవరకు మూడుతోటి మాట చెప్పాలి, కానీ తన హృదయంలో నూటికి నూపాలు ఏ జ్ఞానం కూడా ఎక్స్ప్రెస్ చేయలేడు. కానీ నూటితోటి నూటి మాటలకి ఎంతవరకు అందితే అంతవరకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు స్వామివారు. జ్ఞానావస్థత చేత సహా ఏమండి అంటే జ్ఞానం ఎందు మనస్సును పెట్టి ఉంచు అని. నీ మనస్సు ఎక్కడ ఉండాలి? జ్ఞానం ఎందు ఉండాలి. ఐన్స్టీన్ ఉన్నాడు, ఆ జ్ఞానం యొక్క విలువ తెలిస్తే జ్ఞానం సంపాదించాలని బుద్ధి పడుతుంది. కానీ జ్ఞానం విలువే తెలియని వాళ్ళకి జ్ఞాన సంపాదన మీద దృష్టి ఉంటుంది అన్నాడు. అంటే జ్ఞానం ఏంది? ఆ జ్ఞానం యొక్క విలువ, ఆ జ్ఞానం యొక్క వర్తం, ఆ జ్ఞానం యొక్క వైభవం ఎటువంటిదో తెలిసిన వాడికి జ్ఞానం సంపాదించాలని బుద్ధి పడుతుంది. కానీ ఆ జ్ఞానం యొక్క విలువ తెలియని వాడికి జ్ఞానం సంపాదించాలని బుద్ధి ఏం పడుతుంది అన్నాడు. కృష్ణుడు చెబుతున్నాడంటే నీ మనస్సు జ్ఞానం ఎందు లగ్నం చేసింది. నేను నిద్రపోతున్నా, మెలకులో ఉన్న సప్నావస్థలోనూ ఏ వస్తున్నా జ్ఞానం సంపాదించాలి. టు బీ ఆర్ నాట్ టు బీ, ఉండటము ఊడిపోవటము, సంపాదించడము లేదా మరణించడం, ఆ ప్రయత్నంలో మరణించడము. ఇంకర్థమవుతుంది, టు బీ ఆర్ నాట్ టు బీ, దట్ ఈస్ ద క్వశ్చన్. అంటే ఉండటము ఊడిపోవటము, సంపాదించడము లేకపోతే ఆ సంపాదించే ప్రయత్నంలో దేహం మరణించటము. అంటే ఆ జ్ఞానం ఎందు నీ మనస్సును నిలబెట్టుంచు, నీ బుద్ధిని నిలబెట్టుంచు. నువ్వు ఏ పని చేస్తున్నాడు? జ్ఞానావస్థత చేత సహా నువ్వు ఏ పని చేస్తున్నావు, ఏది ఆలోచిస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఏ ఊర్లో ఉన్నా నీ మనస్సును మటుకట్టు చూన్ చూసి జ్ఞానం అయిపో చూన్ చేసుంచు. పుణ్యకర్మలు, పుణ్యకర్మలు ఎన్ని చేసినప్పటికీ నీకు మోక్షం రాదు, జ్ఞానం లేకపోతే మోక్షం రాదు. అంటే కొండన్నా బియ్యం ఉన్నా నీళ్ళున్నా వంట అవ్వదు, నిప్పు ఉండాలి. అదేవిధంగా నీకు ఎన్ని ఉన్నప్పటికీ జ్ఞానం లేకపోతే మోక్షం రాదు. డైరెక్ట్ ఎక్స్పీరియన్స్, ఒక జ్ఞానం మాత్రమే నీ వృద్ధంలో ఉన్న వస్తువు ప్రత్యక్షంగా నీకు అనుభవంలోకి వస్తున్నాడు. 9వ అధ్యాయంలో ఒక జ్ఞానం వల్ల మాత్రమే నీ హృదయంలో ఉంటున్న సద్వస్తు ప్రత్యక్షంగా డైరెక్ట్గా నువ్వు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇది ఫిక్షన్ కాదు పొమ్మన్నాడు వాసుదేవ స్వామి. నేను చెప్పేది కట్టుకథలు కాదు. నీకే కనుక జ్ఞానం కలిగితే నీ హృదయంలో ఉన్న వస్తువు డైరెక్ట్గా నువ్వు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇది చెప్పుడు మాటల మీద, శాస్త్రాల మీద, పుస్తకాల మీద, యాత్రల మీద, క్షేత్రాల మీద నువ్వు ఆధారపడి ఉండక్కర్లేదు. నేను ఎక్కడ దగ్గర అక్కడ హై స్కూల్ కట్టించాను, ఇక్కడ నీ తవ్వించాను, ఇక్కడ కాలువ తవ్వించాను, అలా రాదు అయ్యా. అది మంచి కర్మే, అంత మాత్రం చేత నీకు మోక్షం వచ్చేది, అంత మాత్రం చేత మోక్షం వచ్చేది. జ్ఞానం డైరెక్ట్గా నీకు జ్ఞానం ఉంటే డైరెక్ట్గా నీకు ఎక్స్పీరియన్స్, డైరెక్ట్గా నువ్వు వస్తువును పొందుతావు. అంటే ఆ జ్ఞానం ఎలాగొస్తుంది? సహృదయుడికి కలుగుతుంది. రమణ మహర్షి గారి మాట, ఆ మాట చెప్పినప్పుడు నాకు ఏడింగ్ మీద కూర్చున్నట్టు ఉంటుంది. ఓ రంగం, మన సంపాదనలో అందరూ వాటాదారులు, మన సంపాదనలో ప్రపంచంలో వాడు ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా, ఏ దేశంలోనే వాడికి సహృదయం అంటే మన సంపాదనలో వాడు వాటాదారుడు. ఓ రంగం, ఈ హాల్లో కూర్చుని ఈ 4 మందే కాదు, ఈ మీటింగ్లో కూర్చుని ఈ 10 మందే కాదు, మన టీచింగ్లో, మన వెల్త్లో, ఆ జ్ఞానం అనే మన ఈ ఐశ్వర్యంలో అందరూ వాటాదారులు. అందరూ ఈ హాల్లో కూర్చుని 4 కాదు, ఈ హాల్లో కూర్చునే లేకపోతే ఈ మీటింగ్లో కూర్చుని 4 కాదు. అసలు సహృదయం ఏంటి ఉంటే వాళ్ళుగా ప్రపంచంలో వాడు ఏమైనా మన సంపదలో వాటాదారుడు. చందన్ వాడు మన సంపదలో, నువ్వు మాత్రమే కాదు, ఇక్కడ కూర్చుని 4 కాదు, ప్రపంచంలో ఎక్కడున్నా వాడు వాటాదారుడు. వాడికి సహృదయం ఉంటే, సద్బుద్ధి కనుక ఉంటే, నువ్వు ఏదైనా పని చేస్తున్నానుకో, ఆ పుణ్యం కోసమని, ఏది గొప్పల కోసం, అడ్వర్టైజ్మెంట్ల కోసం, టామ్ టామ్ కోసం, 10 మెచ్చుకోవాలంటాం, ఎవరి వాళ్ళు మన గురించి గొప్పగా చెప్పుకుంటున్నారో లేదు, నీ గురించి నువ్వు ఏదో గొప్పగా అందరం మన గురించి గొప్పగా చెప్పుకోవాలి, నీకు నీకు అర్థమవుతుంది, అందరం మనం అందరం మంచి వాళ్ళకి చెప్పుకోవాలి, గొప్ప వాళ్ళకి మీరు చెప్పాలి, మనంత వాళ్ళు ఎవరు లేదని చెప్పుకోవాలి. ఇటువంటి పిచ్చ పిచ్చ ఆలోచన లేదు వెళ్ళొద్దంటున్నాడు స్వామివారు. కొంతమంది కేవలం గొప్పల కోసం మంచి పనులు చేస్తారు. వాళ్ళు గొప్ప రాకపోతే మనకు మంచి నీళ్ళు కూడా ఇవ్వరు. వాళ్ళు గొప్ప వస్తుందంటేనే 10 లక్షలు ఖర్చు పెడతారు. గొప్ప రాకపోతే మంచినీళ్ళు ఇవ్వరు మనకు. అటువంటి పిచ్చగొడవల్లోకి వెళ్ళకు స్వామివారు అంటున్నారు. అటువంటి పిచ్చగొడవల్లోకి వెళ్ళకు అయ్యా నువ్వు. నీకు జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది? మనస్సు నిర్మలంగా ఉంటే నీకు జ్ఞానం కలుగుతుంది. ఎవరి మనస్సు అయితే, ఎవరికైతే శాంతి చిత్తం ఉందో, ఎవరి మనస్సులో నిర్మలత్వం ఉందో, ఎవడు ఎవడు వృవేలితే సవరదీయుడు, వాడికి మాత్రమే జ్ఞానం వేపుకోవడం మాత్రం అది తిరుగుతుంది. కానీ మంచి పని చేసిన గొప్ప కోసం చేసిన వాడికి జ్ఞానం కలగదు. మంచి పని మంచి పని కోసమే కనుక చేస్తే, మీకు అర్థమవుతుంది, మంచి మంచి కోసమే కనుక చేస్తే, మంచి ప్రేమ ప్రేమ కోసం ప్రేమించడం ప్రేమ కోసమే ప్రేమిస్తూ ఉంటే, అంటే అకారణ భక్తి అకారణ ప్రేమ వల్లే శాంత చిత్తం కలుగుతుంది. ఆ శాంత చిత్తం ఎవరికైతే కలిగిందో, బుద్ధిలో నిర్మలత్వం ఎవరికైతే వచ్చిందో, వాడి బుద్ధి జ్ఞానం వైపు తిరుగుతుంది. జ్ఞానం సంపాదించాలని కాంక్ష వాడి వరమైన యొక్క నోటి ఉడ్డుకి వస్తుంది. సహస్రారంలోకి నువ్వు ఏ పని చేస్తున్నప్పటికీ, ఎవరితో మాట్లాడుతున్నప్పటికీ, నువ్వు పూజ చేస్తున్నప్పటికీ, జపం చేస్తున్నప్పటికీ, ధ్యానం చేస్తున్నప్పటికీ, విచారణ చేస్తున్నప్పటికీ నీ లక్ష్యం ఏదో ఉండాలి, జ్ఞానమై ఉండాలి. ఏం హై ఏం హై అండ్ ఏం మరిది హయ్యెస్ట్ ఏం హై అండ్ ఏం మరిది హయ్యెస్ట్ ఏది హయ్యెస్ట్ ఏది అన్నిటికంటే జ్ఞానం. అంటే దేనివల్ల నీకు మోక్షం కలుగుతుంది, ఆ జ్ఞాన సముపార్జన ముందు నీ మనసు నిలబెట్టించు. అంటే పని మానేస్తే జ్ఞానం రాదు, పని మానేస్తే సోమర్థం వస్తుంది, కానీ పని మానేస్తే జ్ఞానం రాదు. జ్ఞానం రావటానికి నువ్వు చేసే పని, నువ్వు మాట్లాడే మాట ఉపయోగించుకోవాలి నువ్వు. అంటే నువ్వు మాట్లాడే మాట నీకు జ్ఞానం వచ్చేలాగా ఉండాలి, నువ్వు చేసే పని జ్ఞానం వచ్చేలాగా ఉండాలి. అంటే అంటే నిరహంకారంగా నిరాడంబరంగా ఆసక్తి లేకుండా నువ్వు పని చేస్తే నీ మనస్సు నిర్మలమవుతుంది. నిర్మలమైన మనస్సుకి జ్ఞానం పట్టుకుంటుంది, జ్ఞానాన్ని అది పట్టుకుంటుంది. ఎప్పుడైతే నీకు జ్ఞానం కలిగిందో, ఎప్పుడైతే నీకు జ్ఞానం కలిగిందో, ఎవడైతే దేవుడని ఎవడైతే నువ్వు అనుకున్నా, ఆ దేవుడు నీకు స్వరూపంగా వ్యక్తం అవుతాడు. అంటే ఈ సృష్టికి ఈ క్రియేషన్ కంటే కూడా ఈ ప్లానెట్కి ఏ వస్తువు అయితే ఆధారంగా ఉంది, ఏ వస్తువు యొక్క సపోర్ట్ మీద ఈ అర్థంతో ఆధారపడదు, ఆ వస్తువు నీకు ఎలా వ్యక్తం అవుతుందంటే నువ్వు అడగక్కర్లేకుండా అన్నదాంటాడుగా, నీ నీ కోరికతోటి సంబంధం లేకుండా ఆ దేవుడు వచ్చి నీకు స్వరూపంగా వ్యక్తమవుతాడు. ఒక క్షణం కూడా వాడితోటి నీకు ఎడబాటు అవసరం లేదు, నీకు రాకపోగలతోటి పని లేదు. గోయింగ్ అక్కర్లేదు, కమింగ్ అక్కర్లేదు, గోయింగ్ అక్కర్లేదు, కమింగ్ అక్కర్లేదు, రాకపోకలతోటి పని లేదు. దేవుడు అంటే గుళ్ళోనే ఉన్నాడు, ఇంకెక్కడ లేడని మనం అనుకుంటున్నాం. దేవుడు అంటే ఎక్కడ ఉన్నాడు అనుకుంటున్నాం, గుళ్ళోనే ఉన్నాడు ఇంకెక్కడ లేడని అనుకుంటున్నాం. ఆ గుళ్ళోలో ఉన్నాడు ఇంకెక్కడ లేడని కన్సెప్షన్లోంచి, ఆ తలంపులోంచి బుర్ర బద్దలు కొట్టి మన అందులోంచి విడదీసి సృష్టిని దేవుని చూపించడానికి ప్రయత్నం చేశాడు వాడి రమణ మహర్షి. ఒక గుళ్ళో తప్పించి దేవుడు ఎక్కడ లేడని అనుకుంటున్నాం. మన కన్సెప్షన్లో పొరపాటు ఉంది, మన తలంపులో పొరపాటు ఉంది, మన ఆలోచన విధానంలో పొరపాటు ఉంది, మన ఆలోచనలో విధానంలో పొరపాటు. ఈ దేహాలన్నీ దేవాలయాలే, ఈ దేహాలన్నీ దేవాలయాలే, కానీ నడుస్తున్న దేవాలయాలు నడుస్తున్న ఈ దేవాలయాలు, ఆ దేహం ఆ దేవాలయంలో లింగం ఎలా ఉందో, ఆ దేవాలయంలో లింగం ఎలా ఉందో, ఈ దేహం అనే దేవాలయంలో లోపల ఈశ్వరుడు ఉన్నాడు, ఈ లోపల ఈశ్వరుడు ఉన్నాడు. అంటే ఈ దేహాలనే దేవాలయంలో కూడా దేవుడు ఉన్నాడని మన మనస్సును మన యొక్క దృష్టిని విశాలం చేసి ఆ సృష్టిని చూడమంటున్నాడు రమణ మహర్షి. కేవలం గుడికి మాత్రమే దేవుణ్ణి పరిమితం చేసింది ఎల్కేజీ చదువుది. రమణ మహర్షి గారు ఇంకా కొద్ది రోజులకి శరీరం విడిచిపెడతారనగా ఎవరో ఒక రాత్తోటి ఒక విగ్రహాన్ని తయారు చేశారు. ఆ విగ్రహాన్ని రాత్తోడు తయారు చేశారు, రాత్తోడు తయారు చేసి అప్పుడు స్వామితో చెప్పారు మీ విగ్రహం మద్రాసులో తయారవుతుంది, ఇంకా కొద్ది రోజుల్లో అరుణాచలం విగ్రహం వచ్చేస్తాను. అప్పుడు రమణ మహర్షికి అన్నారు రాతి మనుషులకి రాతి దేవుళ్ళు ఉండాలని, నువ్వు ఎదురుగుండా ఉంది మాట్లాడేది ఎవరో మీకు తెలియటం లేదు. ఒకసారి ఎప్పుడైనా ఆ విషయం అర్థం అవ్వడం కోసం, ఆ విషయం అర్థం అవ్వడం కోసం, వాడి చైతన్య స్థాయి పెంచడం కోసం, అక్కడ వాడికి విషయం అర్థం అవ్వడం కోసం ఒకసారి అలా అలా నొక్కి నొక్కి చెప్పవలసి వచ్చింది. ఆ దేవుడి గురించి కూడా ఒక సమగ్రమైన అభిప్రాయం మనకు లేదు. దేవుడు అనేవాడు ఉన్నాడు, దేవుడు అనేవాడు ఉన్నాడు, కానీ వాడు ఆ దేవుడు అనేవాడు ఎలా ఉన్నాడో, ఏం చేస్తూ ఉంటాడు, ఎలా పని చేస్తూ ఉంటాడో దానికి సంబంధించినటువంటి తలంపు మరిది మనకు ప్రాపర్గా లేదు. అది గత సందస్య మత్తస్య జ్ఞానావస్థిత చేతశ యజ్ఞాయచరత యజ్ఞాయ ఆచరత. నువ్వు ఏ పని చేసినా ఆ యజ్ఞం అయిపోవాలి. ఏ పని చేసాను యజ్ఞ అంటే ఇతరుల క్షేమం కోసం పని చేయాలి. ఏదైనా ఒక పని చేస్తుంటే అది మీకైనా ఉపయోగపడాలి, ఇతరులకైనా ఉపయోగపడాలి. కొంతమంది పని చేస్తే అది వాళ్ళకు ఉపయోగపడదు, ఇతరులకు ఉపయోగపడదు. కొంతమంది మాట్లాడుతుంటే వాళ్ళకి తెలియదు, నాకు తెలియకపోయినా వాళ్ళకి తెలిస్తే పర్వాలేదు. కొంతమంది పుస్తకాలు రాస్తూ ఉంటారు, ఉపన్యాసాలు చెబుతూ ఉంటారు, వాళ్ళు మాట్లాడి మనకు తెలియక్కర్లేదు. మాట్లాడేవాడికి ఏంటో నువ్వు చెప్పిందంటే ఆడికి తెలియదు. యజ్ఞం అంటే ఏమంటున్నారంటే ఏదో కొంచెం నిప్పులు దించి అది ఇప్పుడు నెయ్యేయటమే యజ్ఞం అనుకుంటున్నారు. కృష్ణుడు అదే యజ్ఞం అని చెప్పలేదు. అదే నువ్వు ఇతరుల క్షేమం కోసం ఏ రకం ఇతరుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు పని చేస్తుంటే అది యజ్ఞంతో పని యజ్ఞంతో సమానం. యజ్ఞం అనే మాటను దృష్టిలో పెట్టుకుని పని ఆచరించు, యజ్ఞ భావంతో పని చెయ్యి, యజ్ఞ దృష్టితో పని చెయ్యి. అసలు యజ్ఞం చేసేవాడికి తెలిస్తే కదా యజ్ఞం అంటే. అసలు యజ్ఞం చేసేవాడికి యజ్ఞం అంటే తెలియని వల్లనే బుద్ధుడు వచ్చి యజ్ఞాలన్నీ ఖండించాడు. బుద్ధుడు వచ్చి యజ్ఞాలన్నీ ఖండించాడు. కారణం ఏంటంటే ఆ యజ్ఞం చేసేవాడు కూడా యజ్ఞం వల్ల ప్రయోజనం ఏంటి, ఆ యజ్ఞం ఎందుకు చేస్తున్నాడు వాడికి తెలియదు. ఈ చేయించుకున్న డబ్బు ఉంది కాబట్టి ఇవి చేయించుకుంటూ ఉంటాడు. ఈ డబ్బు ఉంది కాబట్టి ఇవి చేయించుకున్నవాడికి తెలియదు, చేసేవాడికి తెలియదు. అటువంటి పరిస్థితుల్లో సమాజం అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు బుద్ధుడు వచ్చి యజ్ఞయాగాలను ఖండించాడు. ఏది మాట్లాడినా నువ్వు చల్లగా మాట్లాడాలి, నీ మాట ఎలా ఉండాలి, నీ వాక్ ఎలా ఉండాలి, నీ వాక్ ఎలా ఉండాలంటే నీ ఏదైనా మాట్లాడుతుంటే నీ ఆరోగ్యానికి ఇతరుల ఆరోగ్యానికి ఉపయోగపడాలి. నువ్వు మాట్లాడే మాట నీ ఆరోగ్య నీ మానసిక ఆరోగ్యానికి ఇతరుల యొక్క మానసిక ఆరోగ్యానికి ఉపయోగపడాలి. నువ్వు ఏదైనా పని చేస్తుంటే ఒక మాట మాట్లాడుతుంటే అది పది మంది క్షేమానికి ఉపయోగపడాలి, పది మందికి శాంతి కలిగేసిదిగా అది ఉండాలి. ఆ రకంగా నువ్వు పని చేస్తున్నావు అనుకో, యజ్ఞ భావనతో నువ్వు పని చేస్తున్నావు అనుకుంటే ఆ జీవకోటిని దృష్టిలో పెట్టుకుని నువ్వు పని చేస్తుంటే నీ మనసుకు నిర్మలత్వం వస్తుంది. నువ్వు ఆ రోజుకు ఆ రోజు నువ్వు ఆ రోజుకు ఆ రోజు నువ్వు మోహముల నుంచి బయటపడతావు. ఇప్పుడు మా మనస్సు కుదురుగా ఉండటం లేదండి, మా మనసు శాంతిగా ఉండటం లేదండి అంటే ఎలా ఉంటుంది? మోహం ఉన్నవాడు మనసు శాంతిగా ఉంటుంది, మోహం ఉన్నవాడు మనసు కుదురుగా ఉంటుంది. మోహం నశిస్తేనే కానీ మనసు కుదిరిపడదు. మోహం నశిస్తేనే కానీ ఆ యాజిటేషన్ మనస్సులోన యాజిటేషన్ మోహం నశిస్తేనే కానీ ఆ యాజిటేషన్ తగ్గదు. నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావు, అలా ఎప్పుడు నీ లోకాన్ని ప్రేమించావా, అలా దేవుణ్ణి కనీసం నువ్వు ప్రేమించావా? నీ మీద నీకు ఎంత ప్రేమ ఉందో అంత ప్రేమ కనీసం లోకాన్ని కానీ అంత ప్రేమ లోకం మీద కానీ దేవుని మీద కానీ నువ్వు చూపించావా? రామకృష్ణ పరమేశ్వరం మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే కనీసం నీ మనవుల మీద నీకెంత మీకు ఎంత ప్రేమ ఉందో, నీ పిల్లల మీద నీకెంత ప్రేమ, అంత ప్రేమ ఉంటే దేవుడు మీద అంత ప్రేమ ఉంటే చాలు, దేవుడు నీకు తెలియబడతాడు, నీ దగ్గరికే వస్తాడు అడుగులు చేసుకుని ఎదరికి అన్నాడు రామకృష్ణ. యజ్ఞాయ చరత, యజ్ఞాయ యజ్ఞాయ చరత అంటే యజ్ఞం కోసం నువ్వు పని చెయ్యి, యజ్ఞం కోసం నువ్వు పని చెయ్యి. నువ్వు ఏ పని చేసినా అది యజ్ఞం అయిపోవాలి. నువ్వు మాట మాట్లాడితే అది యజ్ఞం అవ్వాలి, ఓ పని చేస్తే అది యజ్ఞం అవ్వాలి, ఓ పని చేస్తే అది యజ్ఞం అవ్వాలి, ఒక ఆలోచన వస్తే నీ ఆలోచన కూడా అది యజ్ఞం అవ్వాలి. యజ్ఞం అదంటే నీకు నీ కేవలము నీ కేవలం నీ ఆలోచన నీ తలంపు నీ భావన నువ్వు చేసే పని నీ కేవలం నీ దేహానికి నీ శవానికి పరిమితం అవ్వకూడదు. ఇతరులకు ఇచ్చేదంతా తనకే వస్తుంది, ఇతరులకు ఇచ్చేదంతా తనకే వస్తుంది. ఈ విషయం తెలిస్తే ఇతరులకు సహాయం చేయకుండా ఎవడు ఉంటాడు అన్నాడు రమణస్వామి. నువ్వు ఏదైనా పని చేస్తుంటావు, ఒకసారి ఎక్కువ లాభం వచ్చు, ఒకసారి తక్కువ లాభం రావచ్చు, ఒకసారి నష్టం రావచ్చు, ఆ పని అవ్వచ్చు, ఆ పని అవ్వకపోవచ్చు. అటువంటిప్పుడు నీ మైండ్లో నీ మైండ్ బ్యాలెన్స్డ్గా ఉండాలి, క్వైట్గా ఉండాలి, సమబుద్ధి కలిగి ఉండాలి. ఆ పని చేస్తున్నావు, ఆ పని చేసేప్పుడు సఫలం అవ్వచ్చు, సఫలం అవ్వకపోవచ్చు. అంత మొత్తం చెప్పి నీ మైండ్లో యాజిటేషన్ పనికిరాదు. నువ్వు సమాన బుద్ధి విడిచిపెట్టకూడదు, నువ్వు సమాన బుద్ధి విడిచిపెట్టకూడదు, నువ్వు సమబుద్ధి కలిగి ఉండాలి. అంటే నీ దేహ ప్రారంభాన్ని బట్టి ఫలితం ఆధారపడి ఉంటుంది, దాని మీద దాని ద్వారా నువ్వు అప్సెట్ అవ్వకూడదు. అంటే నీకు సమాన బుద్ధి కలిగి ఉండాలి, నువ్వు సమాన బుద్ధి కలిగి ఉండవు. సమబుద్ధిని సమబుద్ధిని సంపాదించు, సమబుద్ధిని నువ్వు సంపాదించు, ఓర్పు నేర్చుకో, సమబుద్ధి సంపాదించు, ఓర్పు నేర్చుకో, సమయం నేర్చుకో. ఇన్ఫినిట్ పేషెన్స్, ఇన్ఫినిట్ పేషెన్స్. నీకు అర్థమవుతుందో, ఒక పరిమితిని లేని ఓర్పు, ఒక పరిమితిని లేని సహనం. నువ్వు సంపాదిస్తే నీకు ద్వారా అవన పని ఏముంటుంది ఈ ప్లానెట్లో? ఈ బుద్ధుడు ఏం చేశాడు మనకి అనుకుంటాం మనం, ఏదైనా స్కూల్ కట్టించాడా అనుకుంటాం, లేదా రమణ మహర్షి ఎక్కడ కాలేజీ కట్టించాడా, అది కాదు. వాడి చైతన్య స్థాయి ఎలా పెంచుతున్నారో, మానవ జాతి యొక్క చైతన్య స్థాయి ఎలా పెంచుతున్నారో అది చూడాలి. ఈ బిల్డింగ్ అండి 10 రోజులు 10 సంవత్సరాలు అంటే తెర పడిపోతూ ఉంటుంది. అది కాదు, వాళ్ళు చైతన్యస్థాయి మనిషిలోనే చైతన్యస్థాయి మనిషి యొక్క మనిషి యొక్క నాగరికతని మనిషి యొక్క కల్చర్ని ఎంత ఏ మనిషి యొక్క మానవుడి యొక్క బుద్ధి వికసించడానికి వాళ్ళు టీచింగ్స్ ఎలా ఉపయోగపడుతున్నాయో అది చూడాలి. అది అంతర్నాత్రం లోపల నాత్రం ఉన్నవాడు కానీ దివ్య దృష్టి ఉన్నవాడు కానీ ఆ దేవైన ఆయి ఉన్నవాడు కానీ చూడలేడు. ధర్మం ఏం చేస్తుంది? బంధిస్తుంది. అందుకే కృష్ణుడు చెప్పింది ఏంటంటే నీ స్వార్థంతో చేసే పని పది కూడా నేను బంధిస్తుంది. ఆ పని నీ స్వార్థం లేకుండా పని చేస్తే నేను అజ్ఞానం నుంచి బంధం నుంచి నేను విడుదల చేసేస్తాను. నువ్వు ఒక 1000 జన్మలో ఎత్తాన్ని ఇస్తేనే కానీ తలవని కర్మని నీకు ఉండొచ్చు, నీ గాజులో ఒడ్లేదు అంత కర్మ నీకు ఉండొచ్చు. భవిష్యత్తులో ఈ దేహానికి కాదు భవిష్యత్తు జన్మలో అనుభవించవలసినటువంటి కర్మ అనేక కర్మ నీకు ఉండొచ్చు. రకరకాల కర్మలు నీకు ఉండొచ్చు, రకరకాల కర్మలు నీకు ఉండొచ్చు. కానీ నువ్వు ఏ పని చేసినా స్వార్థం లేకుండా నిస్వార్థంగా కనుక ఉంటే, నిష్పక్షపాతంగా కనుక నువ్వు ఉంటే, సమాన బుద్ధితోటి కనుక నువ్వు ఎచ్చుతగ్గులు లేకుండా సమాన బుద్ధితోటి కనుక నువ్వు పనిచేస్తుంటే, యజ్ఞ సమాన బుద్ధితోడు కనుక పనిచేస్తుంటే కర్మ సమగ్రంగా అద్దుపూలతో గడ్డి మీద ఏదైనా అయితే అంటిపోతుందో, గుమ్మడికాయ ఎంత పెద్దదైనా ఆ కత్తిపోతే ఏ విధంగా అయితే గుమ్మడికాయని కోసేస్తుందో, అలాగే నీ సమాన బుద్ధి, నీ జ్ఞాన బుద్ధి, నీ సమగ్ర బుద్ధి, నీకు అర్థమవుతుందే ఆ స్వార్థం నిస్వార్థ బుద్ధి, ఆ నిష్కామ బుద్ధి ఎప్పుడైతే వచ్చిందో, ఈ కర్మ మొత్తం నీ భవిష్యత్తు జన్మల్లో నువ్వు అనుభవించవలసిన కర్మను సమగ్రంగా కూడా సమగ్రంగా శాస్త్రం లేకుండా నిశ్శేషంగా నశింపజేస్తుంది. అంటే నువ్వు రాబోయే జన్మలకు సంబంధించినటువంటి కర్మవాసులు ఆ కర్మ బీజాలు అనుభవించవలసింది ఉన్నప్పటికీ నీ సమాన బుద్ధి, నీ సమగ్ర బుద్ధి, నీ జ్ఞాన బుద్ధి, నీ నిష్కామ బుద్ధి, నీ నిరహంకార బుద్ధి, నీ నిరాడంబర బుద్ధి భవిష్యత్తు జన్మలో అనుభవించవలసిన కర్మనంతా కూడా ఇక్కడ నశింపజేస్తుంది. ఎలా అనిపి అసమగ్రంగా కాదు సమగ్రంగా శేషం నుంచి కాదు నిశ్శేషంగా నశిస్తుంది. ఏం చెబుతున్నారండి టీచింగ్? అయిపోయి కర్మ అనుభవించాలేమో భవిష్యత్తులో ఇంకా జన్మలెత్తాలేమో ఇటువంటి అధికారులు ఇక్కడ జ్ఞానం యొక్క వైభవం చెబుతున్నాడు పరమాత్మ. ఇప్పుడు నశిస్తుంది, ఇక్కడ కాపారంలో నశిస్తుంది, ఇప్పుడు నశిస్తుంది, ఇక్కడ గత రాబోయే జన్మలో వేలాది జన్మల్లో అనుభవించవలసిన కర్మ ఉన్నప్పటికీ నీకు కనుక జ్ఞానం కలిగితే, సమగ్ర బుద్ధి కలిగితే, సమగ్ర బుద్ధి కలిగితే సమగ్రంగా నశిస్తుంది. ఏది రాబోయే కర్మ అంతా కూడా మీ ప్రారంభ కర్మ అంతా కూడా సమగ్రంగా నశిస్తుంది. ఇందులో మీరు సందేహపడకండి. నువ్వు ఏ రకంగా పని చేస్తే మోక్షం నీకు కలుగుతుంది ఆ రకంగా పని చెయ్యి. కానీ నువ్వు చేస్తున్న పద్ధతిగా నువ్వు పని చేస్తే నువ్వు బంధంలో పడిపోతావు, బంధంలో ఇరుక్కుంటావు, బంధంలో ఇరుక్కుంటావు. ఈ కర్మలు, ఈ వికర్మలు, ఈ అకర్మలు, ఈ బంధాలు, ఈ మోక్షాలు, ఈ అశాంతులు, ఈ జన్మలు, ఈ పుట్టటాలు, ఈ సావటాలు, ఈ పూర్వజన్మలు, ఈ రాబోయే జన్మలు, అనేక బుద్ధి యొక్క కల్పితలు బయటకు పోన్నాడు రమణాచార్యుడు. ఈ కర్మలు, ఈ వికర్మలు, మంచి కర్మలు, దుష్టకర్మలు, ఈ రాబోయే జన్మలు, పూర్వజన్మలు, రాబోయే జన్మలు, పుణ్యాలు, పాపాలు, ఈ యచ్చులు, యచ్చుతగులు, ఈ రాగాలు, ఈ ద్వేషాలు, రాగాలు, ఈ దోషాలు, ఈ మల దోషాలు, ఈ విక్షేప దోషాలు, ఈ అబలన దోషాలు, ఇవన్నీ కూడా బుద్ధి యొక్క కల్పితం, ఇవన్నీ కూడా నీ అహంకారం యొక్క కల్పితం. అసలు వస్తువు, సత్య వస్తువు, అల్టిమేట్ రియాలిటీ వీటిలన్నిటికి, చావుడికి, పుట్టుకలకి, ఈ పుణ్యకర్మలకి, పాపకర్మలకి, ఈ సకామ కర్మలకి, నిష్కామ కర్మలకి అసలు వస్తువు అతీతంగా ఉన్నాడు రమణాచార్యుడు. ఇది ఎబో ఆల్ దీస్ స్ట్రగుల్స్, ఆల్ దీస్ అఫైర్స్, అసలు సత్యంలోకి మిమ్మల్ని మేల్కొని నిద్రపోతున్న మనల్ని మేల్కొల్పడం కోసం అసలు యజ్ఞ భావనతోటి, యజ్ఞ దృష్టితోటి సకామంగా కాకుండా నిష్కామంగా మీరు పని చేయటం కనుక నేర్చుకుంటే అసలు సత్యానికి మీ కళ్ళు తెరవబడతాయని చెప్పడం కోసం కృష్ణుడు కింద నుంచి ఒక్కో మెట్లు నుంచి మనం చెయ్యి పట్టుకుని, నేను మీ వెనకాల నేనున్నాను, మీరు ఏ ఇబ్బంది పడకండి, నేను మీకు సపోర్ట్ ఇస్తాను, మీరు కంగారు పడకండి, మీ వెనకాల నేను సపోర్ట్గా ఉన్నాను, వెనక ఏ మాటకు ఆ మాట, ఏ శ్లోకానికి ఆ శ్లోకం, వెనకాల సపోర్ట్గా ఉండి మనం గింటుకు పోతున్నాడు పరమాత్మ. అసలు సత్యం ఏంటో తెలియని వాడు కాదు కృష్ణుడు, అసలు సత్యం ఏంటో తెలియని వాడు కాదు. కానీ ఆ సత్యంలోకి మనం కళ్ళు తెరిపించడం కోసం మనం ఏ స్థాయిలో ఉన్నామో చూసి ఒక్కో అడిగి ఎవరు చెయ్యి పట్టుకుని లాక్కుపోతున్నాడు. మానవ జాతి ఏ గమ్యానికి చేరుకోవాలో ఆ గమ్యం ఒక్కసారి చూపిస్తున్నాడు ఎవడ పరమాత్మ. అన్ని శ్లోకాల్లో చూపించడం లేదు, ఒక్కొక్కసారి ఆ పెళ్లి కూతురిని తెరసి చూపించి మళ్ళీ తెర కప్పేస్తున్నాడు. ఇంకా అర్థమవుతుందో ఆ తెర చూపిస్తాడు, మళ్ళీ తెర అడ్డు పెడుతున్నాడు, ఇంకా మొన్న ఆ ఫైనల్ ట్రూత్కి నిన్న దగ్గర జాగ్రత్తగా స్లోగా స్టడీగా నిన్న కన్నారు పెట్టకుండా జాగ్రత్తగా స్లోగా స్టడీగా తీసుకెళ్ళడం కోసం చెప్తున్నాడు. ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు, ఉన్నదానికి లేకపోవటం ఉంటలేదు, లేని దానికి ఉండటం ఉంటలేదు, ఇది నిశ్చయం. యజ్ఞాయ చరత, యజ్ఞాయ చరత, యజ్ఞం కోసం నువ్వు పని చెయ్యి. అంటే యజ్ఞ భావనతోటి నువ్వు యజ్ఞ భావనతోటి పని చెయ్యి. నువ్వు ఏది ఏది చేసిన లోకం యొక్క క్షేమం కోసం నువ్వు పని చెయ్యి. వాడు వీరు ఒకటే అనే సంగతి ఏ జన్మలో తెలుసుకుంటావో ఆ జన్మలో వచ్చింది మోక్షం ధరిస్తుంది. ఈ జీవుడు వేరు, దేవుడు వేరు అనుకున్నంత కాలం ఇది మనకి జన్మలు వస్తూనే ఉంటాయి. మనకి వాడు వీడు ఒక్కటే, వాడు వీడు ఒకటే. ఏది భేదం ఇసుమంత భేదం లేదో అనుభవం ఎప్పుడైతే మనకు వస్తుందో అది మన కడసారి జన్మం, అది చివరి జన్మం, అది చెటారు కొమ్మ. శేషాద్రి అన్నాడు ఒకసారి అరుణాచలేశ్వరుడికి నమస్కారం పెట్టుకుంటున్నాడు శేషాద్రి స్వామి. అరుణగిరికి అరుణగిరికి ఒకవేళ శేషాద్రి నమస్కరించుకుంటున్నాడు, ఇలా చేతులు జోడించి నమస్కరించుకుంటున్నాడు. అప్పుడు రమణ మహర్షి గారు అన్నారు ఈ నమస్కారం పెట్టేవాడు ఎవరు, ఆ పెట్టించుకునేవారు ఎవరు, నమస్కారం ఆ పెట్టేవాడు ఎవరు, ఆ పెట్టించుకునేవారు ఎవరని భగవాన్ ఎవరన్నాడు శేషాద్రి స్వామి అన్నాడు. ఇది ఆ తిరకాసు గొడవలు నాకు తెలియదు, ఆ తెరకాసు గొడవలు నాకు తెలియదు, ఆయనకి నమస్కారం పెట్టుకోవడం నాకు ఇష్టం కాబట్టి నేను పెట్టుకుంటున్నాను అన్నాడు. ఎప్పుడైతే దేవుడు జీవుడు ఒకటే అనుభవం ఎవరికైతే కలిగిందో అంటే చైతన్య స్థాయి అది అక్కడ పర్ఫెక్షన్ వాడు రీచ్ అవుతాడు. అది అక్కడ పర్ఫెక్షన్ వాడు రీచ్ అవుతాడు, అక్కడ మైండ్ ఎంజాయ్మెంట్ కోసం చూడదు. పర్ఫెక్షన్ ఎవడైతే రీచ్ అయ్యాడు అక్కడ ఎంజాయ్మెంట్ కోసం, అంటే బాహ్యమైన వస్తువుల మీద కానీ బాహ్యమైన వ్యక్తుల మీద కానీ ప్రపంచ కళ్ళకు కనిపిస్తున్నటువంటి ఈ ప్రకృతి మీద కానీ ఈ పంచభూతాల మీద కానీ బయట విషయాల మీద కానీ వస్తువుల మీద కానీ మనుషుల మీద కానీ వాడి వాడి యొక్క శాంతికి కానీ వాడి యొక్క సుఖానికి కానీ ఆధారపడి ఉండడు వాడు జీవన్ముక్తుడు. భగవంతుడి గురించే మీరు నిరంతరం శ్రవణం చేస్తుంటే భగవంతుడి యొక్క రూపాన్ని మీరు ధ్యానం చేస్తుంటే భగవంతుడి యొక్క రూపాన్ని మనసులో మినహాయింపు లేకుండా హృదయపూర్వకంగా డెడికేటెడ్గా డివోటెడ్గా భగవంతుడిని ప్రేమిస్తూ ఉంటే భగవంతుడిని ఆ ప్రేమిస్తుంటే అప్పుడు నీకేమవుతుందంటే నీ పునర్జన్మ హేతులన్నీ కూడా కాలిపోతాయి. ఇప్పుడు మనం పని చేయటం లేదని కృష్ణుడు చెప్పటం లేదు, అంటే ఎవడు అహంకారాన్ని సంతృప్తిపరచుకోవడం కోసం వాడు పని చేస్తున్నాడు. మీ అహంకారం సంతోషపడటం కోసం కాదు మీరు పని చేయవలసింది, భగవంతుడి ప్రీతి కోసం భగవంతుడి సంతోషం కోసం మీరు పని చేయండి. మీరు ఎలా పని చేస్తే భగవంతుడికి సంతోషం కలుగుతుందో, ఎలా పని చేస్తే భగవంతుడికి ప్రీతి కలుగుతుందో, ఎలా భావన చేస్తే భగవంతుడి మీద మీ మనస్సు నిలబడుతుందో అలా భావన చేయండి. ఆయన గురించి మాట్లాడుకోండి, ఆయన రూపాన్ని ధ్యానం చేయండి, ఆయనకు సంతోషించే కలిగించే పనులు చేయండి, ఆయన పట్ల భావన కలిగి ఉండండి. ఎవరి పట్ల? భగవంతుడి పట్ల భావన కలిగి ఉండండి. అప్పుడు భగవంతుడే నీకు స్వరూపంగా వ్యక్తం అవుతాడు. అంటే భగవంతుడు ఇక్కడ ఆయన చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోమని చెబుతున్నాడు, కానీ బానిసలుగా ఉండండి. మనం చెప్పటం లేదు, నాకు మీరు బానిసలుగా ఉండండి అని ఆయన చెప్పటం లేదు. మీరు సూక్ష్మ బుద్ధిని సంపాదించుకోండి, మీ జీవితంలో పవిత్రతను సంపాదించుకోండి. పవిత్రుడు కాని వాడికి జ్ఞానం కలగదు. సూక్ష్మ బుద్ధిని సంపాదించుకోండి, పవిత్రతను సంపాదించుకోండి, ఆ పని చేసే విధానంలో తెలివితేటలను సంపాదించుకోండి. నాకు బానిసలుగా మీరు ఉండొద్దు, నేను అంతర్వాణి కింద మీరు ఆవటానికి ట్రై చేయండి. వాడు భగవంతుడు. మామూలుగా అజ్ఞాని ఎదుటి వాళ్ళందరూ నాకు బానిసలుగా ఉండాలి, నేను ఎలా చెబితే అలాగే నన్ను అజ్ఞాని అనుకుంటానండి. జ్ఞాని ఇలా అనుకోడు. జ్ఞాని కోరేది ఒక జ్ఞాని ఒక ఇది జ్ఞాని అయితే ఎదుటి వాడు కూడా జ్ఞాని అవ్వాలని కోరుకుంటాడు, కానీ జనమందరూ నాకు బానిసలుగా ఉండాలి అనుకోడు. వాడు అలా అనుకుంటే వాడు దేవుడు కాదు, గురువు కాదు, జ్ఞాని కాదు. వాడు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిని పొందింపజేయడానికి ప్రయత్నం చేస్తాడు. వాడే దేవుడు, వాడే జ్ఞాని. అదే ఆ స్థితి వాడి చేత పొందింపజేయకుండా మీరందరూ నాకు బానిసలుగా ఉండాలి, నేను ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవాలి, నేను ఏ పెట్టిలో ఓటేమింటే అక్కడ పెట్టిలో ఓటేస్తా ఉండాలి అని అనుకోడు. ఏ జ్ఞాని అలా కోరుకోడు, ఏ దేవుడు అలా కోరుకోడు, అలా కోరుకుంటాడు దేవుడు కాదు, వాడు జ్ఞాని కాదు. సత్కర్మ చేసిన వాడికి చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలిగిన వాడు మనస్సు జ్ఞాన సముపార్జన మీద ఆసక్తి కలిగి ఉంటాడు, జ్ఞాన సముపార్జన మీద ఆసక్తి కలిగి ఉంటాడు. నది ప్రవహిస్తుంటే ఒకసారి ఆగు, నా వంక చూడు అంటే నీళ్ళు చూడవటం. నది ప్రవహిస్తుండే మన ఒడ్డి కదా, మనం ఆ ఒడ్డిని గుర్చి నువ్వు ప్రవహించదు నా వంకొకసారి చూడంటే నది చూడదు. దాని ప్రవాహమే దాని ప్రవాహం, దాని వేగమే దాని వేగం. నిజంగా జ్ఞానం సముపార్జించేవాడు వాడు వేగమే వాడు వేగం, వాడు ప్రవాహమే వాడి ప్రవాహం. వాడి శరీరం ఒక దారిలో వాడు రాలిపోయినా, ఆ శరీరంతో వాడు ఏడిపోయినా, వాడికి జ్ఞాన బుద్ధి, ఆ జ్ఞాన సముపార్జన సంపాదించాలనేటువంటి ఆ బుద్ధి వాడు విడిచిపెట్టదు. అటువంటి జీవుల్ని ఉత్తమ యోగులు ఇంట్లో తీసుకెళ్లి వాడిని అక్కడ పుట్టింపజేసి ఆ ఉత్తమ కుటుంబంలో, ఆ ఋషుల యొక్క కుటుంబంలో, పుణ్యాత్మ యొక్క కుటుంబంలో, ఈ జీవుల జ్ఞాన సముపా జ్ఞానం యొక్క సేకరణ తీసుకెళ్లి ఆ కుటుంబంలో ప్రవేశపెట్టి ఆ జన్మలో వాడికి జ్ఞానం అనే సింహాసనం అది నేను కూర్చోపెడతానంటాడు పరమాత్మ. ఒకవేళ జ్ఞానం సంపాదించే ప్రయత్నంలో ఉన్నారు, వేగంగా దూసుకుంటూ మీరు వెళ్ళిపోతున్నారు, అదే ఏదైతే ప్రవహిస్తుందో వరదలో అలా దూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ ప్రయత్నంలో ఒకసారి దేహంతో మీరు విడిపోవచ్చు, అంటే ఆ జ్ఞాన సముపార్జన మీ దేహం చచ్చిపోవచ్చు, ఆ దేహం పడిపోవచ్చు. అంత మాత్రం చేత మీరు కంగారు పడకండి. మళ్ళీ జన్మలో ఏ కుటుంబంలో మీకు జన్మనిస్తే మీకు జ్ఞానం కలుగుతుందో చూసుకుని మీకు అర్థమవుతుందా? ఏ జ్ఞానం మళ్ళీ ఎటువంటి కుటుంబంలో మీకు జన్మనివ్వాలో నేను చూసుకుని ఆ కుటుంబంలో మిమ్మల్ని మీకు శరీరం అక్కడ కలగజేసి అక్కడ జ్ఞానాన్ని ఇచ్చే బాధ్యత ఉన్నది. చేసిన మంచి ఊరికే పోదు, మీరు చేసిన సాధన ఊరికే పోదు, అది ఊరికే మీ మళ్ళీ మీరు చేసిన సాధన మీకే ఇచ్చేస్తాను, మీరు చేసిన మంచి మీకే ఇచ్చేస్తాను. ఒకవేళ జ్ఞానం ఆ నది ప్రవహిస్తున్నట్టుగా జ్ఞాన సముపార్జన కోసం మీరు ప్రయత్నం చేయండి, దానికోసం జీవించండి, దానికోసం మరణించండి. మీరు చేసిన మంచి నాకు అక్కర్లేదు, మీరు చేసిన ప్రయత్నం నాకు అక్కర్లేదు, జ్ఞాన సముపార్జన కోసం మీరు చేసిన సాధన అక్కర్లేదు. రాబోయే జన్మలో మీ సాధన మీకు ఇచ్చేస్తాను, మీ భక్తిని మీకు ఇచ్చేస్తాను, మీరు చేసిన ప్రయత్నం మీకు ఇచ్చేస్తాను. అంతేకాదు కేవలం జ్ఞానం కోసం ఎవడైతే జీవిస్తున్నాడో ఆ జ్ఞానాన్ని పొందకుండా మధ్యలో ఒక వాడి శరీరం చనిపోతే కంగారు పడకండి. మరుసటి జన్మలో కుటుంబాన్ని నేనే సెలెక్ట్ చేస్తాను, ఏ కుటుంబంలో జీన్స్ బాగా పనిచేస్తాయి వాడికి చూసుకుని ఆ కుటుంబంలో వాడు ప్రవేశింపజేసి ఆ కుటుంబంలోని వాడికి శరీరాన్ని ఇచ్చి ఆ శరీరంలో వాడి చేత సాధన చేయించి అది జ్ఞాన సింహాసనం మీద ఆ జ్ఞాన సింహాసనం మీద వాడిని అధిష్టింపజేస్తాను. ఈ జన్మలో కాకపోయింది రాబోయే జన్మలో వాడు చేసే ప్రయత్నం నిజమైన ప్రయత్నం అయితే ఆ కుటుంబాన్ని కూడా నేనే సెలెక్ట్ చేస్తాను అన్నాడు కృష్ణుడు. మేక్ ఎఫర్ట్, ఎంతో కొంత ప్రయత్నం చేయండి, ఎంతకంట మీరు ఆ ప్రయత్నం చేసి ఆ చేసింది ఏంటో సిన్సియర్గా చేయండి. మనకు భక్తి ఉంటే అన్నీ సాధించవచ్చు. మనం భగవంతుడు ఏంది భక్తి ఉంటే మన మనస్సు కరిగిపోతుంది. అయితే ఆ భక్తి అకారణ భక్తి అవసరం.
కారణ భక్తి
అంటే అకారణ భక్తి, నిష్కామ భక్తి. ఆ భక్తిని కనుక మనం సంపాదిస్తే ఆ భక్తిలో మన వాసనలన్నీ కాలిపోతాయి. కొంతమంది ఏమంటారంటే పలానా వాసన మమ్మల్ని చాలా బాధ పెడుతుందని చెప్తూ ఉంటారు. ఒక్కొక్క మనిషిని ఒక వాసన బాధ పెడతా ఉంటుంది, ఆ వాసన ఎలా నశిస్తుందని అంటారు కొంతమంది. భగవంతుడి ఎందు ప్రేమ కలిగి ఉంటే వాసన నశిస్తుంది. భగవంతుడి పట్ల కానీ గురువు పట్ల కానీ, గురువు పట్ల కానీ మీకు ఆ ప్రేమ కుదిరితే, ఆ భక్తి కుదిరితే ఆ వాసన నశిస్తుంది. మీరేం తొందరపడక్కర్లేదు, భయపడక్కర్లేదు. మనకు భగవంతుడు అండగా ఉన్నాడు, భగవంతుడు మనకు సపోర్టుగా ఉన్నాడు. భగవంతుడికి మనకు అండగా ఉన్నప్పుడు, భగవంతుడు మనకు సపోర్టుగా ఉన్నప్పుడు ఇతరులు మనకు ఎవడైనా అపకారం చెయ్యాలనుకున్నా చేయలేరు. ఒక్క విషయం మీరు గ్రహించండి, ఉపన్యాసాలు ఎలా చెప్పారు, పుస్తకాలు ఎలా రాశారు, వాళ్ళు ఏ రంగంలో ఉన్నారు, రాజకీయ రంగంలో ఉన్నారా, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నారా, అది కాదు ముఖ్యం. ఎవడు హృదయం ద్వారా ఆ దైవీ శక్తి ప్రవహిస్తుందో ప్రసరిస్తుందో వాడు ఆచార్యుడు. భగవద్గీతలో 700 శ్లోకాలు ఒక మనిషికి వచ్చేసాయి అనుకోండి, అనుకోండి ఒక మనిషికి భగవంతుడు భగవద్గీతలో 700 శ్లోకాలు నోటుకు వచ్చేసాయి అనుకోండి, ప్రతి శబ్దానికి అర్థం చెప్పేస్తున్నాడు అనుకోండి, 4 వేదాలు నోటుకు వచ్చాయి అనుకోండి, వాడికి అనుగ్రహించే శక్తి లేదనుకోండి, వాడికి ప్రేమించే శక్తి లేదనుకోండి, వాడు ఆచార్యుడు కాదు. అయితే మనకు ఏం బలహీనతలు ఉన్నాయో, మన శరీరం చనిపోయిన తర్వాత పోగొట్టుకుందామంటే కుదరదు. మీకు అర్థమవుతుంది, ఈ భూమి, ఈ ఎర్తే, ఈ ప్లానెట్టే మనకు ట్రైనింగ్ గ్రౌండ్. ఒకసారి రమణ మహర్షి గారు ఎవరు చోట ఒంటరిగా మాట్లాడుతున్నారు, అక్కడ ఎవరు లేరు, ఎవరు భగవాన్ ఉన్నారు. ఒక్కసారి నీ శరీరాన్ని మరిచిపోతే ఎటువంటి గొప్ప ఆలోచన నీకు కలుగుతుందో అని నీ శరీరం నిరంతరం నీ శరీరం వ్యాపించటం లేదు, ఓదార్థం ఆలోచన నీకు రావటం లేదు. కొన్ని క్షణాలు నీ దేహాన్ని మరిచిపో. ఎటువంటి ఉదాత్తమైన ఆలోచనలు, ఉదాత్తమైన తలంపులు ఒక్కసారి దేహబుద్ధి, నీ దేహబుద్ధిని కొన్ని క్షణాలు విడిచిపెట్టు. విడిచిపెడితే ఎటువంటి ఉదాత్తమైన ఆలోచనలు వస్తాయి, ఎంత ఉన్నత స్థాయికి నువ్వు మీదకి వెళ్ళిపోతావు. ఒక్కసారి నీ దేహాన్ని మరిచిపో, నీ శవాన్ని కొద్ది క్షణాలు మరిచిపో. ఎటువంటి ఉన్నత స్థాయి నువ్వు అందుకుంటావు, ఆ కొన్ని పోయిన ఆ క్షణాలు, ఆ కొద్ది క్షణాలైనా తమిళ మహర్షి గారు చెప్పారని మీరు నమ్మక్కర్లేదు. ఒక్కసారి మీ దేహాన్ని మరిచిపోయి ఒక విషయం కొన్ని విషయాలు ఆలోచించండి, ఆ చైతన్య స్థాయి ఎలాగో అతి వేగంగా పెరుగుతూ వస్తుందో.